లక్ష్మీనారాయణ ఆత్మవందన.
రమణ భగవాన్ని జ్ఞానం గురించే చెప్తారు, భగవాను జపం గురించి చెప్పటం లేదు, భక్తి గురించి చెప్పటం లేదు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు చూసినా జ్ఞానం జ్ఞానం అంటున్నారు, జపం లేదు, తపం లేదు, మంత్రం లేదు, జ్ఞానం లేదు, ఏమి ఎక్కువ జపం గురించి చెప్పటం లేదు. ఆయన జ్ఞాన మార్గం అంటే ఎక్కువ ఇష్టం అని ఆయనకి పక్షపాతాలను ఆరోపిస్తున్నారు. అందుచేత ఈవేళ నాకు అనిపించేటువంటి భక్తి గురించి చెబుదాం, జపం గురించి చెబుదాం, ఇంకా నా జపాలు ఎక్కువగా నేను జపాలు చేసుకుంటున్నాను. ఎప్పుడు విచారణ మార్గమేనా, ఇంకా జప మార్గం లేదా, నామం లేదా, ఇంకా దైవచించడం లేదా, ఈ విషయాల గురించి మీ భగవాన్ చెప్తా అని అడుగుతుంటే ఈవేళకు నా చేత్ర 10 నిమిషాలు చెప్పుకుందామని ఈ సందర్భంగా అది రూపం చేస్తున్నాను. ఏమిటంటే నేను నామాన్ని చేసుకుంటున్నాను, జపం చేసుకుంటున్నాను అన్నారు. ఏదో కృష్ణనామం, రామనామం, శివనామం, గురునామం, ఏదో ఒక అవతార పురుషుడు ఏదో ఒక నామాన్ని తీసుకుని ఒక నామాన్ని చేసుకుంటున్నానని చెబుతున్నాడు ఒక భక్తుడు. దాన్ని భగవాన్ ఖండించడం లేదు. అలాగే అలాగే చేసుకో, నువ్వేం చేసుకుంటున్నావో అదే చేసుకో, నేను ఆ పద్ధతి మార్చక్కర్లేదు, ఈ ప్రస్తుత అభ్యాసాన్ని కొనసాగించవచ్చు. ఆ చేసుకుని ఏదైతే ఇష్టంగా చేసుకో, భక్తిగా చేసుకో, ప్రేమగా చేసుకో, అయిష్టంగా చేయొద్దు. ఏ నామాన్ని చేసుకున్నప్పటికీ అది భక్తిగానే చేసుకో, అది కొనసాగించు, అది మధ్యలో ఆపుచేయక్కర్లేదు. అది కూడా నేను చివర స్థితికి పరమస్థితికి సత్యస్థితికి నేను తీసుకువెళ్తూ ఆ మాటలు నువ్వు మార్చక్కర్లేదు. నీ నామా నువ్వు శ్రద్ధగా చేసుకుని ఏ నామానైతే చేసుకుంటున్నావు, ఏ మార్గానైతే నువ్వు అవలంబిస్తున్నావు, అది శ్రద్ధగా చేసుకోవచ్చు అని భగవాన్ అతనికి ఎంకరేజ్మెంట్ ప్రోత్సాహం ఇస్తున్నారు. జపం నిరంతరంగా కొనసాగుతుంటే యథాభావాలన్నీ పోయి మనిషి నా స్థితిలో ఉంటాడు. జపం తక్కువ అనుకుంటున్నావేమో, తక్కువ ఏం కాదు అయ్యా, నువ్వు జపం చేసుకుంటాంటే నీకు ఏ రూపం ఇష్టమైతే ఆ రూపాన్ని ధ్యానం చేసుకుంటాంటే, నీకు ఏ పేరు ఇష్టమైతే భగవంతుడి పేరు ఏ పేరు ఇష్టమైతే ఆ పేరు నిరంతరం నువ్వు జపం చేసుకుంటాంటే ఆ పేరు నెమ్మదిగా తలపెట్టుకుంటాంటే నీకు చిల్లర చింతలు తగ్గిపోతాయి, అనవసరం గొడవలు తగ్గిపోతాయి, నీ మెదడు చల్లబడుతుంది. నీ నడిపేది నీ మెదడే కదా, నీ మెదడు బాగుపడాలి కదా, మెదడులోనే మనస్సు ఉంటుంది. ఆ మనస్సుకి నామా మీ దూడకి కట్టాడు కట్టేసినట్టు నీ మనస్సులో నామానికి నామాన్ని కట్టేస్తే మనస్సు కుదిరిగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. మాకు మీకు అనవసరమైన తలంపులు మీకు రావు, మీకు అనవసరమైన విషయాలు మీకు రావు. ఎప్పుడు ఏ విషయం అవసరమో ఆ విషయం గురించి ఆలోచిస్తారు మీరు, అనవసరం లేని విషయాలు ఈశ్వరస్థించే ఆలోచనలోకి రావు మీకు. అంటే మీరు జపం చేసుకోండి, జపం మంచిది, జపం నిరంతరంగా కొనసాగుతుంటే అంటే మీరు ఏదైనా ఎవరితోటైనా మాట్లాడుకోండి, మాట్లాడిపోయిన తర్వాత మీ మనస్సు నామం మీద చెడిపోవాలి. ముందు ముఖ్యంగా నామాన్ని గౌరవించాలి. దేని పట్లైనా ముందు గౌరవం అవసరం. స్పీక్ రెస్పెక్ట్ ఫుల్, స్పీక్ సాఫ్ట్, స్పీక్ జెంట్లీ అని చెప్తారు. నాకు లండన్ లో ఒక సలహా ఎలా చెప్తారంటే, మీరు మాట్లాడేప్పుడు గౌరవపరంగా మాట్లాడండి. ఎవరితోటైనా మాట్లాడేప్పుడు గౌరవం లేకుండా మాట్లాడితే వారిని అదవరపరిచేటండి. నేను మీ పట్ల గౌరవం లేకుండా మాట్లాడుతుంటే నా మనసులో నేను అడవరిస్తున్నట్టుగా లెక్క. అంటే మనం ఎవరిని అడవరపరచకూడదు. చెప్పే పద్ధతిలో విషయం చెప్పవచ్చును, కానీ ఎవరిని గాయపరచకూడదు. చెప్పిన విషయం కఠినంగా చెప్పకూడదు, సాఫ్ట్గా చెప్పాలి, జంతువులుగా చెప్పాలి, రెస్పెక్ట్తో చెప్పాలి. అవి కఠినంగా కాకుండా సాఫ్ట్గా చెప్పాలి, రెప్పగా చెప్పకూడదు. ఆ చెప్పే విషయం ఏంటంటే లాంఛనం కోసం కాకుండా, మర్యాద కోసం కాకుండా, వాళ్ళ ముందుకు సాగుతూ ఉండాలి, వాళ్ళు బాగుపడాలనే కాంక్షతోడు చెప్పాలి. మర్యాద కోసం చెప్పడం కాదు. తర్వాత మీరు ఎవరి గురించి ఎవరితోటి మాట్లాడుతున్నారో, ఏ సభలో మాట్లాడుతున్నారో వాళ్ళ పట్ల మీద ఆప్యాయత ఉండాలి, గౌరవం ఉండాలి, అభిమానం ఉండాలి. స్పీక్ రెస్పెక్ట్ఫుల్లీ, స్పీక్ జెంట్లీ, స్పీక్ సాఫ్ట్లీ అని నాకు లండన్లో సలహా చెప్తారు. అంతేగా అది మాట్లాడే సభల్లో మాట్లాడేట్లు మీరు ఉచిదగ్గరగా మాట్లాడొద్దు, ఎరగతరకలుగా మాట్లాడొద్దు. ఆ మాట్లాడేది ఇనే వాళ్ళ పట్ల వాళ్ళు బాగుపడాలని, వాళ్ళ అభివృద్ధిలోకి రావాలని, వాళ్ళ చైతన్య స్థాయి పెరగాలని, వాళ్ళ హృదయంలో ఉన్న భగవంతుడు వాళ్ళకి అనుభవంలోకి రావాలని అనేటువంటి వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లాలో మాట్లాడే వాళ్ళకి తెలిసి ఉండాలి. భక్తుని ఎక్కడికి తీసుకెళ్లాలో మాట్లాడే వాడికి తెలియనప్పుడు ఎక్కడికి తీసుకెళ్తాడు వాళ్ళని. అంటే మీ డెస్టినేషన్ ఏంటో, ఎక్కడికి మిమ్మల్ని ఏ గోడుకు ఏ గోడుకు తీసుకెళ్లాలో, ఏ డెస్టినేషన్ తీసుకెళ్లాలో ముందు స్పీకర్కి తెలిసి ఉండాలి. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, కఠినంగా మాట్లాడకండి, సాఫ్ట్గా మాట్లాడండి. సాఫ్ట్గా మాట్లాడే కాదు, వినే వాళ్ళ పట్ల గౌరవం ఉండి మాట్లాడాలి. అలా గౌరవం లేకుండా మాట్లాడితే ఒక్కటి మన మీద అడవరం ఉందని అనుకుంటారు. అంటే మీరు చెప్పిన మాట కూడా విలువ ఉండదు. అంటే మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడమని చెప్పారు. ఆ మాటలు ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నాయి. విగ్రహాలన్నీ ఇప్పుడు మనిషి తన నిర్వర్తిస్తూనే ఉంటాడు. కృష్ణుడు అన్నాడు భగవద్గీతలో, వెంటమైన చింతలు, వెంటమైన కర్మలు, వెంటమైన కోరికలు తగ్గించుకోమని చెప్పాడు. అంటే మనకు అనవసరమైన ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అవి ఆలోచన వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటే ఉపయోగం లేదు. కొంతమంది ఉపయోగం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట వాళ్ళకి ఉపకారం లేదు, ఇతరులకు ఉపకారం ఉండదు. ఒక తలంపు వచ్చిందంటే ఆ తలంపు వాళ్ళకి ఉపకారం ఉండదు, వాళ్ళ కుటుంబానికి ఉపకారం ఉండదు, సమాజానికి ఉపకారం ఉండదు. అంటే తలంపుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. తలంపు మంచి తలంపు వస్తే మంచి మాట మాట్లాడతాం, మంచి తలంపు వస్తే చేసేది మంచి పని చేస్తాం. అంతేగా మంచి తలంపులు నోబుల్ థాట్స్ వచ్చేలా మీరు చూసుకోవాలి. తలంపుని బట్టి మాట ఉంటుంది, తలంపుని బట్టి చేత ఉంటుంది. అంటే తలంపుల విషయంలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి. అందుచేత ఏం చేయాలంటే కంట్రోల్గా ఉండాలి. మనం ఏదైనా పని చేస్తుంటే బాగా ఆలోచించి ఆ పని చేయాలి. ఏదైనా ఒక మాట మాట్లాడుతుంటే బాగా ఆలోచించి ఆ మాట మాట్లాడాలి. భగవంతుడు మనకు మెదడిచ్చాడు, పని చేసే ముందు ఆలోచించాలి. ఏదైనా ఒక మాట చెప్పే ముందు ఆ మాట చెప్పే ముందు ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి పని చేయాలి. ఆలోచన కూడా అమృతంతో సమానం. అయితే ఒక ఆలోచన వల్లే మనకి బ్రహ్మానుభవం పొందలేము, ఒక తెలివి వల్లే బ్రహ్మానుభవం పొందలేము. కానీ తెలివి కూడా బ్రహ్మానుభవానికి సహకరిస్తుంది, కానీ అంత మాత్రం చేత వస్తువులను పొందలేము. ఎంతకీ ఏంటంటే మనకి శాంతి కావాలి. ఆ శాంతి కావాలంటే మీకు అశాంతికి సంబంధించిన తలంపులు వస్తున్నాయి. ఈ మధ్యన మాకు అశాంతిగా ఉంటుందండి, ఈ మధ్యన మాకు బాగోగలేదండి అని అంటూ ఉంటారు. మీ అశాంతి శరీరానికి రాదు. మీ అన్నిటికంటే అమాయకమైన వస్తువు అంటే మీ శరీరమే. ఈ గోడ అంత అమాయకురాలు, ఈ శరీరం కూడా అంతే అమాయకురాలు. పాపం ఏమీ తెలియదు దీనికి. నించముంటే నించుంటుంది, కూర్చుంటే కూర్చుంటుంది, నడవముంటే నడుస్తుంది. పాపం దానికి ఏమి తెలియదు. మనం ఎలా తిరిగితే అలా ఉంటాం, ఎంత ఉంటుంది. అంటే ఇక్కడ ప్రధానం ఎవరంటే మనస్సు ప్రధానం. అంటే దాని మనస్సులోకి మీకు అశాంతి వస్తే శరీరానికి రాదు, మనస్సుకు వస్తుంది. మనస్సుకు అశాంతి వస్తే దాని ప్రభావం శరీరం మీద పడుతుంది. ఎందుచేత పడుతుందండి? ఈ శరీరం ఎవరిదంటే మనస్సుదే. మీ ఆ శరీరం ఎవరిదంటే మీ మనస్సుగా శరీరం. అంటే మీ మనస్సుకి అశాంతి వస్తే మీకు ఆకలి తగ్గిపోతుంది. తర్వాత మీ మనస్సుకి అశాంతి వస్తే మీకు రక్తపోటు వచ్చేస్తుంది. అంటే మీ మనస్సుకి అశాంతి వస్తే దాని ప్రభావం శరీరం మీద పడుతుంది. అంటే మనస్సును ఆరోగ్యంగా చూసుకోవాలి, మనస్సును శాంతిగా చూసుకోవాలి. మాట మాటకి మనస్సును ఉద్వేగపరచకూడదు. దేశ రాగ భయ క్రోధ వాసుదేవ స్వామి వాళ్ళు అన్నారు, దేవుడు కోరికను తగ్గించుకోండి, తర్వాత భయాన్ని తగ్గించుకోండి, రాగం భయ శోకం తగ్గించుకోండి అన్నారు. కానీ అలాగే భగవంతుడి యొక్క స్వరూపం గురించి ఏమని చెప్పారంటే, ఏమని చెప్పారంటే సత్యం శివం సుందరము అన్నారు. ఆత్మస్వరూపం ఏంటంటే, భగవంతుడి యొక్క స్వరూపం ఏమిటంటే సత్యం శివం సుందరం. అంటే ఆ మూడు వేరుగా కనిపిస్తాయి, ఆ మూడు వేరుగా కనిపిస్తాయి. కానీ సత్యమే శివం, సత్యమే సుందరం, సత్యమే జ్ఞానం, సత్యమే అందం. శివుడు చెప్తాడు ఇంగ్లీషు ఏంటంటే, ప్రతి బ్యూటీ బ్యూటీ జిట్లు ఇద్దరు చేస్తే ఇద్దరు స్వామి చెప్తున్నారు. చెల్లి ఎలా చెప్తున్నాడు చెల్లి, ప్రతి బ్యూటీ బ్యూటీ జిట్లు ఆ సౌందర్యం నీ హృదయంలో ఉండాలయ్యా. ఈ చర్మ సౌందర్యానికి ఇప్పుడు సౌందర్యంగా ఉంటుంది, ఇది 4 సంవత్సరాల్లో ముడతలు పడిపోతుంది. ఈ చర్మ సౌందర్యానికి ఇది కాదు నిజమైన సౌందర్యం, వారిపోయిన సౌందర్యం, స్వచ్ఛమైనటువంటి సౌందర్యం, అనమిక్స్డ్ ఏది అనమిక్స్డ్ సౌందర్యం. ఆ సౌందర్యం ఎక్కడుందంటే బయట లేదు అయ్యా, లోపలే ఉంది. నీ హృదయంలో ఉన్న సత్యమే, సత్యంలోనే జ్ఞానం ఉంది, సత్యంలోనే అందముంది. ఆ అందం మీకు అందాలంటే, ఆ జ్ఞానం అనేది అందాలంటే, ఆ నగ్న సత్యం నీ హృదయంలో ఉన్న నగ్న సత్యం నీకు అందాలంటే, ఆ సిద్ధ తృప్తి ఏ రోజు ఆ రోజు నీకు ఆ సత్యం మీద గౌరవం ఉందా? నీ హృదయంలో ఏ సత్యం అయితే ఉందో, ఏ పరమార్థం అయితే ఉందో దాని మీద నీకు గౌరవం ఉందా? అది కావాలనేటువంటి దాన్ని తెలుసుకోవాలనేటువంటి వాంఛ ఉండాలి. అంతేకాదు దానికి సంబంధించిన మాటలు మాట్లాడాలి, పెద్దలో జరుగుతాంటే వినాలి, దాన్ని జీవించడానికి ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం ఏ రోజు కాదు, నువ్వు భగవంతుడు చెప్పినట్టు మాట్లాడింది గౌరవించి భగవంతుడి మాటను జీవిస్తూ భగవంతుడు ఎలా చెప్పాడో ఆ జీవించడం నేర్చుకుంటే దాని పట్ల గౌరవించే ఆ వస్తువు నీకు తెలుస్తుంది కదా. దాని తీర్పంటే భగవంతుడే, ఈశ్వరుడే, సర్వేశ్వరుడే, పరమేశ్వరుడే, మన కంట్రోలరే. మనలో భగవంతుడు కనపడటం లేదేంటని అనుకుంటాం. భగవంతుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? మన హృదయంలో ఉన్నాడు. ముందు అక్కడ సోమరతనంగా లేడు. మన దేహం యొక్క ప్రారంభాన్ని గురించి ఆడిస్తున్నాడు. భగవంతుడు కూడా పనిచేస్తున్నాడు. ఎక్కడుండి పనిచేస్తున్నాడు? బయట ఉండి పనిచేయటం లేదు, లోపల ఉన్నాడు. మన హృదయంలో ఉండి మన చేత పనిచేస్తున్నాడు. దేహం యొక్క ప్రారంభం అనుసరించి అంటే ఎక్కడో ఉన్నాడనుకో దేవుడు మన హృదయంలోనూ ఉన్నాడు అయ్యా. అది ఎక్కడైతే ఏ హృదయంలో అయితే దేవుడు ఉన్నాడో అక్కడికి వెళ్ళి మీరు ఉండండి అని చెప్పడానికి గస్టది అది. అందుచేత మనం ఏ వస్తువునైతే తెలుసుకోవాలనుకుంటున్నామో దాని పట్ల గౌరవం ఉండాలి, ప్రేమ ఉండాలి, ఆప్యాయత ఉండాలి. లేకపోతే ఆ వస్తువు మనకు తిరిగి పడదు. అసలు ముందే డెస్టినేషన్ మనం ఏ వస్తువునైతే తెలుసుకుందాం అనుకుంటున్నామో, ఏ పరమార్థాన్ని అందుకోవాలని అనుకుంటున్నామో దాని పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. లివింగ్ ఫెయిత్, సజీవమైనటువంటి విశ్వాసం ఉంటేనే కానీ ఆ వస్తువు మనకి ఇరుకులోకి రాదు. మన ప్రపంచాన్ని మోసం చేయొచ్చు కానీ లోపల భగవంతుని మోసం చేయలేదు. భగవంతుడు చెప్పినట్టుగా మనం నడుచుకుంటున్నాం లేదా? ఆ దేవుడి పట్ల మనకు గౌరవం ఉందా లేదా? అది ఆయన చూసుకుంటూనే ఉంటాడు. ఆయన కోసం జీవిస్తున్నావా, లేక గొప్పల కోసం జీవిస్తున్నావా, ఊరేగింపుడి కోసం జీవిస్తున్నావా, లేకపోతే లోపల ప్రణేశ్వరుడి కోసం మనం జీవిస్తున్నాం, ఎవరి కోసం జీవిస్తున్నావా, ఆయన లోపల చూస్తూనే ఉంటాడు. ఏంటంటే లేట రాడ భయ క్రోధ, మీకు కోరిక తర్వాత భయము కోపము ఇవన్నీ తగ్గించుకోవాలా అర్జున అని చెప్తాడు. అర్జునుడు చెబితే మన అందరికీ చెప్పినట్టే జాగ్రత్తగా అర్థం చేసుకోండి, జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. అవి లోపలకు అన్నాడు, లోపలకు చూసుకోండి, లోపలకు సంకరించండి, లోపలకు సంకరించి విన్న విషయాన్ని మననం చేయండి. ఒక్క మాట మీకు అర్థమైతే, ఒక్క మాట మీకు పట్టిస్తే ఇప్పుడే మీకు అహంభావం నశిస్తుంది, మనస్సు అనేది ఇప్పుడే ఇక్కడే లోపల తత్వజ్ఞానం మీకు అనుభవంలోకి వస్తుంది. ఎప్పుడో కాదు, ఎక్కడో కాదు, ఇప్పుడే విషయం సబ్జెక్ట్ మీకు బాగా అర్థమవుతుందంటే ఇప్పుడే మీకు ఏమి మీద కూర్చున్నట్టు ఉంటుంది. అందుచేత పరమాత్మ ఏమంటున్నాడంటే ఎంత గడ్డినేటైనా ఒక చిన్న అగ్ని కూడా ఒక లోపం, అలాగే మీకు లోపల ఎంత బాగున్నా, ఎంత కష్టం ఉన్నా, ఎంత దుఃఖం ఉన్నా సబ్జెక్ట్ మీకు అర్థం అవుతుందంటే మీ దుఃఖం అంతా ఇప్పుడే ఇక్కడే చల్లారిపోతుంది. ఇప్పుడే కాదు, అది మీరు ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. సబ్జెక్ట్ని విపరీత బుద్ధి ఉండకూడదు. విపరీత బుద్ధి లేకుండా సరళ బుద్ధితో, సహజమైన బుద్ధితో, సహజమైన బుద్ధి ఉంటేనే కానీ, సరళమైన బుద్ధి ఉంటేనే కానీ, నిదానమైన బుద్ధి ఉంటేనే కానీ, వంకరలేని బుద్ధి ఉంటేనే కానీ విషయం బాగా అర్థం కాదు. మన బుద్ధి వంకరలో ఉంటే ఎవరైనా పెద్దలు చెప్పినా విషయం మనకు అర్థం కాదు. బుద్ధిని స్వచ్ఛంగా ఉంచుకోవాలి, నిదానంగా ఉంచుకోవాలి. అందులో ఏదైనా వంకర ఉంటే తీసేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే విషయం ఒక్క మాట మీకు పట్టిస్తే చాలు, ఒక్క మాట మీకు అర్థమైతే చాలు. ఇందుకే భగవంతుడు ఏమంటున్నాడంటే కోరికని తగ్గించుకో, కోపాన్ని తగ్గించుకో, భయాన్ని తగ్గించుకో, మీరు బాగా అర్థం చేసుకోండి. మనకు మూడు మాటల కింద ఉన్నాయి. మూడు మాటల కింద కళ్ళకు కనిపిస్తున్నా కానీ లోపలికి చూస్తే ఊరికే కోరుకున్న వాడికి భయం వస్తుంది. మీకు ఏదైనా భయం వస్తారంటే కోరిక భయం రూపంలో బయటకు కనిపిస్తాను. మీ కోరిక లోపల ఏ కోరిక ఉందో ఎవరికి కనపడదు. మీకు భయం వస్తుంటే భయం మాకు కనిపిస్తూ ఉంటుంది. అంటే కోరిక మీకు మీకు కోరిక లేదనుకున్న కోపం రాదు. మరవారని కోరిక నుంచే కోపం వస్తుంది, మరవారని కోరిక నుంచే భయం వస్తుంది. అంటే కోరిక మీకు లోపల కోరుకుంటే అదే భయంగా, అదే కోపంగా, అదే చిరాగంగా బయటకు కప్పుతాను. విషయం మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏం తొందరపడవలసిన పని లేదు. ఇవన్నీ వేరు వేరు వేసేవారు కాదు. మన లోపల ఏదైనా వాంఛ ఉంటే, మన లోపల ఏదైనా కోరుకుంటే ఆ కోరిక ఏం చేస్తాను ఒకసారి బయట కోపంగా వచ్చేస్తా ఉంటుంది. మనం ఏమనుకుంటున్నామంటే ఈ కోప లేదు, లోపల ఉన్న కోరిక వేరనుకుంటున్నాం. వారే వేరు, వీరే వారు. అంతేదృష్టి కోరికే కోపం కింద వస్తుంది, ఈ కోరికే భయం కింద వస్తుంది. కొంతమంది ప్రతి మాటకి చిరాకు పడాకుని లోపల మీకు కోరుకున్నప్పుడే అది చిరాగ్గా వ్యక్తమవుతుంది. లోపల కోరుకున్నప్పుడే భయంగా వ్యక్తమవుతుంది, లోపల కోరుకున్నప్పుడే బయట కోపంగా వ్యక్తమవుతుంది. మీకు ఏదైనా కోపం వచ్చిందనుకోండి లోపల కోరిక ఉందనమాట. ఏదైనా భయం కలుగుతుందనుకోండి లోపల ఏదో కోరుకుంది. మీకు కోరిక లేకపోతే భయం కలగదు. ఏదో కారణం మీద లోపల ఉంది. అలాగే మీకు ఏదైనా చిరాకు వచ్చినా పరాకు వచ్చినా లోపల డిజైనే కారణం. అంటే దాని లోపల ఈ భయానికి కోపానికి చిరాక్కి పరాక్కి ఏదైతే కారణమో దాన్ని కొంచెం తగ్గించుకుంటే నెమ్మదిగా తగ్గించుకుంటుంటే ఏ హృదయంలో అయితే ఈశ్వరుడు ఉన్నాడో అక్కడ నెమ్మదిగా నువ్వు జారిపోతావయ్యా.
అని ఇక్కడ సర్వేశ్వరుడు చెబుతున్నాడు. ఇంటికి నువ్వు జపం చేసుకో, జపం మానక్కర్లేదు. ఈ అమ్మాయి నాన్నగారు 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 లేనివాడు నీలేవాడు అస్తమాన అదనుకోక్కర్లేదు. ఏదైనా జపం చేసుకో. జపం చేసుకుంటే ఇక్కడ ఎంత అందంగా చెబుతున్నారండి భగవాన్. నేను ఎవడనో నేను ఎవడనో నేను ఎవడనే కృష్ణ ఇంటికంటే ఆ నీళ్ళని లోపలికి పంపడం కోసం ఆ నీలనే తలంపు, ఆ నీలనే ప్రథమ తలంపు, ప్రధాన తలంపు నీ హృదయంలోంచి వేసి వస్తాను. ఎక్కడైతే సర్వేశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే మహావిష్ణువు ఉన్నాడో, ఎక్కడైతే మహాదేవుడు ఉన్నాడో, ఏ హృదయంలో అయితే ఉన్నాడో ఆ హృదయంలోంచి నేననే తలంపు కూడా వస్తాను. అంటే కోపము మనస్సు కాదు, చిరాకు మనస్సు కాదు, నేననే మొదటి తలంపు మనస్సు. ఆ మొదటి తలంపు ఇతర తలంపులు వస్తాయి. ఇతర తలంపులు వస్తే ఏ జన్మ కా జన్మ ఇతర తలంపులు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతాయి. ఈ అన్ని తలంపులకి ఆధారమైన తలంపు ఉంటుంది. తల్లి తలంపు ఉంటుంది, మొదటి తలంపు ఉంటుంది, ప్రథమ తలంపు ఉంటుంది, ప్రధాన తలంపు ఉంటుంది, ఆది తలంపు ఉంటుంది. ఎన్ని తలంపులకి ఆధారం, ఆధారమైన తలంపు కనుక దాని మూలంలో ఒక ఉపసంహరించుకుంటే, ఉపసంహరించుకుంటే ఆ మొదటి తలంపుకి వచ్చే కామక్రోధాలు రాగద్వేషాలు కూడా జారిపోతాయి. జారిపోయి మొదటి తలంపు మూలంలోకి మహావిష్ణువులో పరమాత్మలో చైతన్యంలో పరమాత్మలో ఐక్యమవుతున్నాయా. అది నీ కడసారి జన్మ, అక్కడికి వెళ్ళాలి కదా. లోతుడి దిగు, లోతుడి దిగు, లోతుడి దిగని మీరు వేదాంతంలో చెబుతారు, తత్వశాస్త్రంలో చెబుతారు. లోతుడి దిగటం ఏంటంటే నీలో విషయవాసం ఉన్నాయి కదా, దాన్ని తప్పించుకోమని చెబుతానికి లోతుడి దిగంటారు. నీలో ప్రకృతి వాసం లేకపోతే, దేశవాసం లేకపోతే, లోకవాసం లేకపోతే, శాస్త్రవాసం లేకపోతే లోతుడి దిగని మాట అర్థమయ్యలేదు. పూర్ణమైన ఆరోగ్యంగా ఉంటే, నువ్వు పూర్ణమైన ఆరోగ్యంగా ఉంటే రోగాన్ని తగ్గించుకో, రోగాన్ని తగ్గించుకొని చెప్పాల్సిన పని లేదు. అదేవిధంగా నువ్వు సర్వస్థితిలో నువ్వు ఉంటే లోతుడి దిగు, లోతుడి దిగు, లోపలకు చూడు, ఈ మాటలని చెప్పాల్సిన పని లేదు. అంతేగా దోషాలను తొలగించుకోవడానికి, ఆ తలంపులను తొలగించుకోవడానికి, ఫార్మమీటర్ని తొలగించుకోమని చెప్పడం కోసం లోపలికి దిగమని చెబుతున్నారు. ఆ ఫార్మమీటర్ మీరే లేకపోతే లోపలికి దిగనే మాటకి అర్థం లేదు. ఇది మీనింగ్లెస్. భక్తి మార్గం వేరు, జ్ఞాన మార్గం వేరుగా మీకు కనిపిస్తాయి, నామజపం వేరుగా మీకు కనిపిస్తుంది, భగవంతుడి యొక్క పేరు నిరంతరం తరబెట్టుకోవడం వేరుగా కనిపిస్తుంది. ఏదైనా మార్గంలో కూడా మొదటి తలంపులు దాని మూలంలోకి పంపటం, ఆ ప్రథమ తలంపులు దాని మూలంలోకి పంపటం విచారణ మార్గంలో కూడా. ఇది ఇది ఎవరు చేస్తున్నారు? నారాయణ, కృష్ణ, రామ, శివ, ఆ మహాదేవ, ఆ అని నామ భగవంతు యొక్క పేరుని గౌరవంగా ఎవరు చేస్తున్నారు? ఈ శరీరం చేయటం లేదు, ఈ మనస్సే చేస్తాను. ఆ దేవుడి యొక్క పేరుని పట్టుకుని, ఆ దేవుడి యొక్క రూపాన్ని పట్టుకుని నిరంతరం ఆ నామాన్ని చింతించగా 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 అక్కర్లేని తలంపులు మీకు రావు, లోకానికి సంబంధించిన తలంపులు రావు, ఆ దేహానికి సంబంధించిన తలంపులు రావు. నామనే నామనే అంటాను, నామనే బ్రహ్మం, నామనే దేవుడు, నామానికి మించింది ఏమి లేదు అయ్యా. నామం అంటే ఏమిటనుకుంటున్నావు? పరబ్రహ్మంతో సమానం. అది ఆ మనస్సులో నామాన్ని చేయగా చేయగా అది లోపలికి జరుగుతూ ఉంటుంది. లోపల ఇతర తలంపులు దానికి రావు. ఏ మనస్సు అయితే నామం చేస్తాందో, ఏ మనస్సు అయితే జపం చేస్తాందో, ఆ మనస్సు తన మూలంలో తిరిగి అణిగిపోతుంది అయ్యా. ఆత్మానుభవంలో స్థిరపడుతుంది, బ్రహ్మానుభవంలో స్థిరపడుతుంది, బ్రాహ్మణ స్థితి కలుగుతుంది. నేనెవడనే కృష్ణ ఎక్కడికి తీసుకెళ్ళి వేయలేస్తుందో, అలాగే జపం కూడా ఈ ప్రచారణ సిద్ధిగా చేస్తాడు, జపం కూడా అక్కడికి తీసుకెళ్ళి వేయలేస్తుందని చెప్పటం కోసమే ఈ విషయం కానీ నేను చెబుతున్నాం. అది ఇతరుల కోసం మనం ఏదైనా కృషి చేస్తే, ఇతరుల కోసం ఏదైనా కృషి చేస్తే, ఇతరుల కోసం మంచి కనుక మనం చేస్తుంటే వాళ్ళు బాగుపడతారు, దానికి ఆరోగ్య ఫలం భగవంతుడు మనకి ఇస్తాడు. మనం ఎక్కడ నుంచో పెట్టాలో, ఎక్కడ ఉంటారో, ఏ స్థానాన్ని మన చేత, ఏ శాశ్వతమైన స్థానాన్ని పూజింపజేయాలో పూజింపజేస్తాడు. కొంతమంది మహాత్ములు ఇతరుల కోసమే జన్మిస్తుంటారు, వాళ్ళు ఇతరుల కోసం జీవిస్తారు, ఇతరుల నుంచి ఆలోచిస్తూ ఉంటారు, ఇతరుల మహోన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటారు. దాంతోపాటు వాళ్ళు కూడా మహోన్నతమైన స్థితికి వెళుతుంటారు. ఇతరుల కోసం వాళ్ళు పనిచేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది, ఇతరుల కోసం పనిచేసేటువంటి వాళ్ళు కూడా మహోన్నతమైన మహోన్నతమైన స్థితిని పొందుతారు. అది వాళ్ళకి తెలియజేస్తుంది. సర్వేశ్వరుడికి చెడ్డి, సర్వేశ్వరుడికి నీపెడ్డి అని తిలక్ గారు అన్నారు. మీరు చేస్తున్నటువంటి ప్రజలకు సేవ చేస్తుంటే అది ప్రజలకు సేవ చేస్తున్నారు తిలక్ గారు అని మీరు అనుకుంటున్నారు. ఆ చేసే సేవ అంతా కూడా మీ మనస్సును పవిత్రం చేసింది. ఎంతవరకు పవిత్రం చేసింది అంటే ప్రకృతి గుణాలు నా మనస్సును వదిలేసి మీ అంతా పట్టుకున్నా ఉన్నాయి, వెళ్ళి 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 వర్గం యొక్క బూట్లోకి పడిపోతాను. సర్వీసులు ఇచ్చేది, సర్వీసులు జీవించేది, ఇతరుల కోసం ఏదైనా కష్టపడింటే ఇతరుల కోసం చిలగ్గారు కష్టపడుతున్నారని లోకం చెప్పుకోవచ్చు. దానివల్ల నా మనసు పవిత్రమైపోయింది, నేను పవిత్రమయ్యాను. పవిత్రగా ఆలోచనలో వ్యవహారం నా వస్తే ఎంత పవిత్రమైందో, ఇతరులకు సేవ చేయడం వల్ల నా మనస్సు అంత పవిత్రమైనటువంటి ఆ వస్తువు నీకు పొందుతోంది. అంటే ఇతరులకు నువ్వు ఏం చేసినా అదే నీకు తిరిగి వస్తున్నాయని రమణ మహర్షి గారు చెప్పారు. ఇతరులకు నువ్వు మంచి చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది, ఇతరులకు కనుక నువ్వు చెడు చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది. నువ్వు ఏది ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలైనా మనం ఏది చేస్తే అదే మనకు ఎదురొస్తూ ఉంటుంది. మనం ఒకటి చేస్తే ఇంకోటి ఎదురు రాదు, మనం ఏది చేస్తే అదే మనకు ఎదురొస్తూ ఉంటుంది. అది అంటే ఇతరుల కోసం అంటే స్వార్థం లేకుండా పేరు ప్రఖ్యాతులు ఆశించకుండా నిరాడంబరంగా నిరంబలంగా నిరహంకారంగా నువ్వు ప్రజలకి సేవ చేసినప్పటికీ ఆ సేవ వల్ల కూడా నువ్వు పవిత్రుడు అవుతావు. దానివల్ల కూడా నీకు ఆత్మజ్ఞానం వచ్చే అవకాశం లేదా అంటే కర్మ మార్గం, భక్తి మార్గం, యోగ మార్గం, అంటే ధ్యాన మార్గం, ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినప్పటికీ పొందవలసింది ఇందులో హృదయం యొక్క నీటిలో నువ్వు చేరుకోవలసింది. ఇక వీటికి నువ్వు ఏరుకోవలసినవయ్యా. అంచేది మనం ఆ లోపలికి మనస్సు ఎక్కడికి ఎక్కడికెక్కడ పక్షి ఎక్కడికి ఎక్కడికి ఎక్కడ దిగివచ్చినప్పటికీ ఆకాశంలో ఎంత ఎక్క దిగివచ్చినప్పుడు ఎంత ఎత్తు ఎదిగినప్పుడు చివరికి దాని వీటిలో వచ్చేనే దానికి శాంతి. అదేవిధంగా మనం ఎన్ని జన్మలకి ఎంత ఎదురు తెగినా మనం ఎవరిగా ఉన్నాము, ఏ గుహలో ఉన్నామో ఆ గుహలోకి చేరుకుంటేనే మనకి శాంతి. అప్పుడు కదా ఎక్కడైతే ఆనందం ఉందో, ఎక్కడైతే శాంతి ఉందో, ఎక్కడైతే సుఖం ఉందో ఆ వస్తువు మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు కదా ఆనందం, ఆ శాంతి, ఆ సుఖం మన చేతికి అందేది. అందుచేత నువ్వు జప మార్గంలో ప్రయాణం చేయి. ఆ జప మార్గాన్ని విడిచిపెట్టేసి నేనేమన్నా మార్గంలో రావక్కర్లేదు, నీ ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు అది అక్కడికి తీసుకెళ్ళట్లేదు. నువ్వు చేసుకునే జపం మానక్కర్లేదు అయ్యా. నీ మనస్సుకి ఒకే నామాన్ని ఇచ్చి ఆ నామాన్ని నిరంతరం జపిస్తాంటే దాన్ని స్మరిస్తాంటే దాని పట్ల నీకు మన్నన కలిగండి, దాని పట్ల గౌరవం కలిగండి, దాని పట్ల నీకు మర్యాద కలిగి ఉంటాయి. నామం పట్ల చిరణ తలంపులు ఆగిపోతాయి, రాగద్వేషాలు తగ్గిపోతాయి, నీకు సమాన బుద్ధి కలుగుతుంది, నీ బ్రెయిన్కి బ్యాలెన్స్ కలుగుతుంది, చివరికి ఆ నామనే నీకు బ్రహ్మను చూపిస్తుంది. వస్తువు నిన్ను ఎరుగు చేస్తున్న నామనే నేను ఎరుగులోకి తీసుకెళ్తుంది. నీకు ఆ నామం ఎంత దూరం నిన్ను తీసుకెళ్తుంది అంటే నీ హృదయంలో ఉన్న వస్తువు నీకు ఎరుగులోకి తీసుకొస్తుంది. నీకు ఏం కావాలి అయ్యా, నామం అంత దూరం తీసుకెళ్తుంది. ఏకాగ్రంగా చేస్తే పవిత్రంగా చేస్తే ఆ నామం పట్ల నీకు గౌరవం ఉంటే ఇంతమాట జపం చేయగా చేయగా కొంతకంటే సహజమైపోతుంది. ఇప్పుడు కష్టపడి చేస్తున్నావు, ప్రయత్నం చేసి చేస్తున్నావు, ఇప్పుడు ఏదైతే ప్రయత్నం చేస్తున్నావు, ప్రయత్నం చేసి దానికోసం చేస్తున్నది సహజమైపోతుంది. మొట్టమొదటి కష్టంగా ఉంటుంది, మొట్టమొదటి ఏదో ప్రయత్నం చేస్తున్నాం బాధపడుతున్నాం అనిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా ప్రయత్నం చేస్తున్నా అది సహజమైపోతుంది. నీకు తెలియకుండా నీ లోపల జపం జరిగిపోతూ ఉంటుంది. ఆ జపం చేసేవాడు నిన్నది ఆత్మవైపు బ్రహ్మం వైపు ప్రయాణం చేస్తూ ఆత్మానుభవం పొందుతాడు. నాకు జీవితం వచ్చింది, అందరికీ శరీరాలు వచ్చినాయి, అందరికీ జన్మలు వచ్చి ఏదో జన్మ వచ్చింది. ఈ జన్మ యొక్క లక్ష్యం ఏంటి? ఈ జన్మ వచ్చినందుకు దేన్ని పొందాలి? ఈ నామ దాన్ని మీ చేత పొందింపజేస్తుంది. నామం అంటే సామాన్యం అనుకుంటున్నారు నేను. ఆ జీవితం ఎందుకు వచ్చిందో, జీవితం యొక్క గమ్యానికి దాని డెస్టినేషన్కి ఈ నామం చేకూరుస్తుంది. అయితే నేను చేసే నామం పట్ల మీకు శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, ఆఖ్యాయత ఉండాలి, గౌరవం ఉండాలి. అందుకు దానం చేసే గుణం ఎంత న్యాచురల్గా ఉందో, ఎంత నార్మల్గా ఉందో, నువ్వు జపం చేసే పద్ధతి కూడా అంత న్యాచురల్గా ఉండాలి. కానీ చిచ్చిపెట్టినట్టు ఉండకూడదు, అచ్చి తీసేటట్టు ఉండకూడదు, తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉండకూడదు. సహజంగానే జరుగుతూ ఉండాలి నామం. సహజంగా జరుగుతుంటే నీకు తెలియకుండా నీ మనసుకి అంతర్దృష్టి కలిగి హృదయ గుహలోకి గాలిపోతుంది, నిలబడిపోతుంది. ఊరకం ఉండు, ఊరకం ఉండంటే రమణ భగం, మీరు రమణ భగవాన్ అంటా ఉండు అని ఊరకం ఉండండి, ఊరకం ఉండడానికి ఊరకం ఉండంటే నోరు మూసుకుని ఉండటం కాదు. మీ లోపల చైతన్యం ఉంది. ఆ మల నీరనే మొదటికలాంటి యొక్క మూలం ఉంటుంది. అక్కడే పరమేశ్వరుడు ఉన్నాడు, అక్కడే హ్యాపీనెస్ ఉంది, అక్కడే సుఖం ఉంది, అక్కడే శాంతి ఉంది, అక్కడే ఆనందం ఉంది. అక్కడ లేని బయట ఎదురు ఉందని దాని వల్ల భ్రాంతి వాళ్ళు అనుకుంటున్నారు. ఈ మనస్సుకి ఆ నిజమైన సుఖం, నిజమైన శాంతి, నిజమైన ఆనందం దొరికే వరకు మీ బుద్ధి ఏం చేస్తుందంటే విషయ ప్రపంచంలో తిరుగుతూ ఉంటుంది. జన్మ జన్మలకి జన్మించడం, మరణించడం, మరణించడం, జన్మించడం ఇలా శవాల్లో మూస్తూ ఉండాలి. ఏమీ అక్కర్లేదు మనకు, 100 వాసనలు అక్కర్లేదండి, 200 వాసనలు అక్కర్లేదండి, 300 వాసనలు అక్కర్లేదు. ఒక్క వాసన కొన్ని 1000 జన్మలు 100000 జన్మలు తీసుకొస్తాం. మనకు అప్పు అంటే తీరిపోయిన కనుక నువ్వు 1000 రూపాయలు అప్పు ఉండాలి కూడా మాట్లాడచ్చు. ఆ 1000 రూపాయలు అప్పు చాలు, దాన్ని వడ్డీ చేటు దాన్ని తిరిగిపోతా ఉంటుంది. అలాగే మనకని ఏం వాసన లేదనుకోండి, ఒక్క వాసన ఉందనుకోండి, ఏం ఒక్క వాసన కదా, మిగతా వాసన లేదు
చేశారని మనం అనుకోకండి. ఆ ఒక్క వాసన కొన్ని లక్షల జన్మలకు కొన్ని వేల జన్మలకు కారణమవుతుంది, మీరు తొలగించుకోలేకపోతే. వన్ టెండెన్సీ క్రియేట్స్ మెనీ మెనీ బస్. ఉదాహరణకి మనకు అన్ని మంచి గుణాలు ఉన్నాయనుకోండి, లేకుండా బాగు కీర్తికాన్ని ఉందనుకోండి. ఉదాహరణకి రాగ దేశాన్ని జాయిన్ చేశామనుకోండి, కీర్తి మన అందరి చేత డౌరెంట్ పోవాలి, మనల్ని అందరూ గొప్ప చేయాలి, గొప్ప రావాలని ఈ వాసన ఉందనుకోండి, దాని లోక వాసన అంటారు. ఆ లోక వాసన కూడా కొన్ని ఏడు జన్మలు నేను తీసుకురావచ్చు. లోపల ఏ వాసన నేను ఇబ్బంది పెడుతున్నాయో, ఏ వాంఛలు ఏ ఇబ్బంది పెడుతున్నాయో బయట వాడు తెలియదు, నీకు తెలుస్తూ ఉంటాయి కదా. ఏ వాసన అయితే నీ మనసును బాధ్యమకం చేస్తాందో అది జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుని ఆ వాసన కన్నా ఉపసంహరించకపోతే లక్ష జన్మలు ఎక్కుతారు. మానవదేహం రావచ్చు, పశుదేహం రావచ్చు, ఎన్నో జన్మలు రావచ్చు. ఆ జన్మలు ఏ దేహంలో వస్తాయో మనం చెప్పలేదు, అది కర్మానుసారం వస్తూ ఉంటుంది. అంటే బహు జాగ్రత్తగా అజాగ్రత్త పనికి రాదు, అశ్రద్ధ పనికి రాదు. అంటే స్వామి ఇప్పుడు ఏమి చెప్తున్నారంటే, అంటే నీకేదో రూపం ఉంది, నీకేదో నామం ఉంది, ఫలానా శవాన నేను ఫలానా పొల్లమ్మ నేననుకుంటున్నావు, ఏ ఒక పేరుతోటి ఏ ఒక పేరుతోటి నువ్వు తాదాత్యం పొందుతున్నావు, ఏ ఒక శవంతో తాదాత్యం పొందుతున్నావు. అంటే నీ శవబుద్ధి, నీ రూప బుద్ధి, ఈ పొల్లమ్మ బుద్ధి, ఈ శవబుద్ధి నీకు పోవాలంటే ఏదో ఒక అవతార పురుషుడు, మహాపురుషుడు, ఏదో ఒక మహాజ్ఞాని, మహాగురువు యొక్క రూపాన్ని, ఆ రూపాన్ని ధ్యానం చేసి ఆ నామాన్ని స్మరిస్తే ఈ రూపంలోంచి ఈ నామంలోంచి బయటకు వస్తావయ్యా. ఈ రూపంలోంచి ఈ నామంలోంచి ఎప్పుడైతే బయటకు వచ్చావో ఆ రూపం ఆ నామం కూడా నేను విడిచిపెట్టేస్తున్నాను. నువ్వు స్వస్థనాన్ని దొరికితే అనస్సు తన మూలంలోకి వెళ్ళి తన స్వస్థనాన్ని తిరిగి తన గుంట్లో దగ్గర ఏడకండి. ఓ మనసా ఇంటికి ఇలా ఎన్ని జన్మలు తిరుగుతూ ఉంటా, నీ గుంట్లోకి ఎక్కువ కదా, నీ గుంట్లోకి వెళ్ళినప్పుడు కదా నాకు ఈ శవాల బాగా భౌదంటారు పెద్దలు. అందుచేత నీకు నీకు రూపబుద్ధి ఉండదు కాబట్టి, నీకు నామబుద్ధి ఉండదు కాబట్టి పరమేశ్వరుడు యొక్క రూపాన్ని ధ్యానం చేసి ఆ నామాన్ని స్మరించుకుంటే నీ రూపంలోంచి నీ నామంలోంచి బయటకు వస్తావు. తర్వాత ఆ రూపం ఆ నామం కూడా నిన్ను విడిచిపెట్టేస్తుంది. ఎన్ని కోట్లు జన్మలొచ్చినా నీకు నామం యొక్క సారం తెలియకపోతే నీకు గతి లేదు, నువ్వు భరించబోయా. ఏ వస్తువు అయితే విశ్వం యొక్క అంచులు కాపుతాందో, ఆకాలలోని సర్గంలోని ఏ వస్తువు అయితే వ్యాపించిందో ఆ వస్తువును నామంలో తెలుసుకోవచ్చు. ఆ నామానికి మరొక పేరు ఆ సత్య వస్తువు, ఆ సద్వస్తువు. ఆ సద్వస్తువు అంటే ఏంటనుకుంటున్నారు, మా అంతటా వ్యాపించింది, అన్ని లోకాల్లోనే వ్యాపించింది, నీ హృదయంలో కూడా ఉంది. నీకు నామం మీద గౌరవం ఉంటే ఆ వస్తువు ఈ నామం తీసుకెళ్ళి ఆ వస్తువు నీకు ప్రకటిస్తుంది. ఆ నామం మీద నీకు గౌరవం లేదనుకో, నీ శ్రద్ధగా చేయటం లేదనుకో, భక్తిగా చేయటం లేదనుకో, మనసును అక్కడ తృప్తి చేయటం లేదనుకో, ఎన్ని కోట్లు జన్మలిస్తున్నా కోట్లని కొడుకునే కోట్లు కాదు, రూపాయి కోట్లు కోట్లు అంటే నీకు కోట్లు అనేది రూపాయలు కాదు, కరెన్సీ కాదు, జన్మలని మాట. ఎన్ని కోట్లాలు లక్షలాలు జన్మలిస్తున్నా నువ్వు చదివించవయ్యా. ఆ చక్రంలో అది జన్ మరణించడం, జన్మించడం, జన్మించడం, మరణించడం, ఆ శవాలను మూసుకేలా తిరుగుతూ ఉండవలసిందే. ఆ నామనేందు నీకు గౌరవం చెక్కిందనుకో, ఆ నామనేందు నీకు గౌరవం చెక్కిందనుకో, శ్రద్ధ కుదిరిందనుకో, నీకు జాగ్రత్త కలిగిందనుకో, అంతగా యాకండి భూమి యొక్క అంచు నువ్వు తాగుతున్నటువంటి సంతోషులకు పట్టి పట్టుకెళ్ళి తీసుకుని నీ చేతికి అందిస్తున్నారు. నామం యొక్క ఫలంలో ఇందుకు రమణ మహర్షి గారి భక్తులు కాదు, రమణ మహర్షి గారికి నామం తెలియదు అని ఏం చేసి జ్ఞానే భక్తి మాట చెప్పడమేటువంటి ఈశ్వరుడు కోసం నుంచి అంత దూరం తీసుకుపోతున్నారు. రమణ మహర్షి గారికి భక్తి లేదు అని చెప్పి నామయారే నాన్నయారా నేనేమన్నా పట్టుకుంటాడో మీతో దొరకడానికి అక్కర్లేదు అని రాజీ పట్టలేదనో గొడవ దాని గారు. ఆ గొడవ ప్రకాపంతులు వెళ్ళడం కోసం ఈ విషయాన్ని మీకు వివరిస్తున్నాను. ఎంత భక్తులు జరగడం కోసం అంటే బయటికి ఎంత జ్ఞానిగా కనిపించినప్పుడు, రమణ మహర్షి గారు ఎంత మహాజ్ఞానిగా మహాగురువుగా బయట కనిపించినప్పటికీ మనకు తెలియకుండా హృదయం స్థానంలో నామం మీద భక్తి మీద ఆయనకి ఎంత గౌరవం ఉందో మీ కళ్ళను చూపించడానికి ఇది అధ్యయనం చేస్తున్నాను. ఆ బ్రహ్మం కంటే తక్కువ స్థాయిలో ఉందనుకోకుండా నామం దీన్ని పట్టుకుంటే మిమ్మల్ని బ్రహ్మం దగ్గర తీసుకెళ్తుందో దానికంటే తక్కువ ఎలా ఉంటుంది. అదే ఇది ఇదే అది అందులో మీరు సందేహపడక్కర్లేదు, సందేహపడదు. సందేహిస్తే నశిస్తారు, సందేహం లేకుండా పనిచేస్తే విశ్వాసంగా పనిచేస్తే తెరిస్తారు. అందులో డౌటింగ్ తామసరగానే మీరు ఉండొద్దు, మాట మాటకి డౌట్ చేయండి, ఆ డౌటింగ్ తామసరగా ఉండొద్దు. సజీవమైన విశ్వాసం ఉంటే నేను సజీవమైన సత్యం సాక్షాత్కరిస్తుంది. మంచిది నామం అంటే ఏంటి వ్యక్తమైన భగవంతుడే. ఏదో బ్రహ్మం ఉంది, బ్రహ్మం ఉందనుకుంటున్నారు. ఆ బ్రహ్మని ఎవరనుకుంటున్నారు? బ్రహ్మమే నీ కృష్ణుడు రూపంలో, రామ రూపంలో, కృష్ణనామంలో. ఆ కృష్ణనామాన్ని ధరించి రామనామాన్ని ధరించేది వ్యక్తం అవుతాడు. అది వేరు వీరు అనుకోకండి, రామనామం వేరు, ఆ బ్రహ్మం వేరు అనుకోద్దు. ఇక బ్రహ్మమే కృష్ణుడు ఈ శివనామంతో, ఓ రామనామంతో, ఓ కృష్ణనామంతో వ్యక్తం అవుతుంది భయ్యా. ఈ వ్యక్తమైతున్న బ్రహ్మం జ్ఞాన క్రిస్టియన్గా ఆ పరబ్రహ్మం నీకు రక్తం కాకపోవచ్చు, నీ ఇంద్రియాలకు అందకపోవచ్చు, నీ మనస్సుకు అందకపోవచ్చు, నీ వాసుకు అందకపోవచ్చు. అందటానికి ఆ వ్యక్తం కానీ ఆ పరబ్రహ్మం వ్యక్తమవుతుంది రూపంలో, కృష్ణ రూపంలో, కృష్ణనామంలో, రామ రూపంలో, రామనామంలో. మీరు ఏదో రేవుడో దిగండి, ఈ రేవుడో దిగండి దాన్ని పొందుతారు. అయ్యా మీకు ఇష్టం రాముడు, మీరు గంగని ముట్టుకోవాలి, లేకుండా జ్ఞాన గంగ దొరకాలి. ఆ జ్ఞాన గంగ దొరకాలంటే ఏదో ఎక్కడో చూడండి, ఏదో రేవుడో దిగాలి, చెడులో దిగాలంటే ఏదో రేవులంటే దిగాలి. మీరు అంటే గట్టి మీద కూర్చుంటే నీళ్ళు అందరూ కదా, ఏదో రేవుడు కృష్ణుడు అనే రేవులను, శివుడు అనే రేవులను, రాముడు అనే రేవులను, ఏదో రేవుడు దిగా జ్ఞాన గారిని అందుతుంది. మీరు పరిచయండి, కరించండి, అందించే దృష్టి పర్మనెంట్ హ్యాపీనెస్ ని మీ సొంతం చేసుకోండి. శాశ్వతమైనటువంటి శాంతిని, శాశ్వతమైనటువంటి సుఖాన్ని, ఆ శాశ్వతమైన ఆనందాన్ని, శాశ్వతమైన అందాలని మీ సొంతం చేసుకోండి. అసలు నామమే భగవంతుడు, ఆ బ్రహ్మము ఈ నామం వీరు కాదు. ఆ బ్రహ్మమే నామరూపంలో వచ్చింది మీకు వ్యక్తం అవడం కోసం, మీకు ఆలంబనం కోసం, మీ సపోర్ట్ కోసం, మిమ్మల్ని అక్కడికి మోసిపోవడం కోసం. ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళకి, అనంతరైన వాళ్ళకి, ఏటువంటికి, ఏ చెరీగల వాళ్ళకి నామీరు తెలుస్తుంది కానీ ముద్దబ్బాయిలకు తెలుస్తుందా? ఆ నామీరు ఎవరికి తెలుస్తుంది? ముద్దబ్బాయిలకు తెలుస్తుందా? ముద్దబ్బాయిలకి తెలియదు. మన దోషం నిక్షేపక దోషం ఎక్కువ ఉన్న వాళ్ళకి తెలియదు. రఘుగుణం ఉన్న వాళ్ళకి అసలే తెలియదు. ఈ రఘుగుణం వాళ్ళ మనస్తత్వం ఏంటంటే, వాళ్ళు చెప్పింది మనం అందరూ వినాలి, మనం చెప్పిన కనీసం వాళ్ళు ఆలోచించాలి. అదే రఘుగుణం యొక్క లక్ష్యం. ఈ రఘుగుణం ఉన్న వాటికి జన్మ, ఆ జన్మ చక్రంలోంచి, జన్మ మరణ చక్రంలోంచి రఘుగుణం ఉన్న మనిషిని ఎవరు బయటకు తీసుకురావాలి? రఘుగుణం విజృంభణ ఎలా ఉంటుందంటే, మొత్తం వాడు చెప్పినట్టు లోకం అంటే నాకు అంటాడు. ఆ లోకం చెప్పింది ఏదో మంచి చెప్పిన వాడు ఏంటో, వాడు చెప్పింది అందరూ విన్నారు, ఎవరు చెప్పినట్టు వాడు ఏంటో, అది రజోగుణం యొక్క లక్షణం. ఆ రజోగుణం యొక్క లక్షణాన్ని, దాని ప్రకోపాన్ని తగ్గించుకున్నప్పుడు కదా నామం నువ్వు తెలిసేది. నామాన్ని నువ్వు ఆశ్రయించవు, నువ్వు ఆశ్రయిస్తావు నామాన్ని, నిజంగా ఆశ్రయిస్తావు నువ్వు, నువ్వు ఆశ్రయించవు. నువ్వు అసలు నామాన్ని నువ్వు ఆశ్రయించు, అవతార పురుషుని నువ్వు ఆశ్రయించు. అది ఓడ ఎన్ని లక్షల మంది నాకు తీసుకుపోతాడు, వాడ ఎన్ని వేల మంది ఆయన తీసుకుపోతుంది, నామం ఎన్ని వేల మంది ఆయన తీసుకొస్తుంది. కానీ నువ్వెందుకు ఆశ్రయిస్తారా, నువ్వెందుకు ఆశ్రయిస్తావు? నీ పేరు దేవుడి పేరు కంటే నీ పేరే గొప్ప అనుకుంటున్నావు, దేవుడి రూపం కంటే నీ రూపమే గొప్ప అనుకుంటున్నావు. భగవంతుని కూడా నువ్వే నువ్వు చూస్తానికి నువ్వు ఎలాగ ఆశ్రయిస్తావు? అంటే నీ రజోగుణం ఆ నామాన్ని, భగవంతుని ఆశ్రయించాలని బుద్ధి నీకు కలగని కదా, ఆ రజోగుణం యొక్క విజయమును ముందు ఆపచ్చు. అప్పుడు నీకు నామం యొక్క గురించి తెలుస్తుంది. నీకు ఆకలి ముందు జ్వరాన్ని తగ్గించుకో. జ్వరం తగ్గించడానికి పెద్దగా నీకు అన్నం యొక్క రుచి తెలిసింది. నువ్వు జ్వరంగా ఉన్నప్పుడు నీకు అన్నం రుచి ఏం తెలుస్తుంది, కూర రుచి ఏం తెలుస్తుంది? ఆ రజోగుణం అడిగినప్పుడు కదా నీకు దేవుడు యొక్క విలువ, దేవుడు చెప్పిన మాట యొక్క విలువ, దేవుడు రూపంలో ఉన్న అందం, ఆ నామంలో ఉన్న అందం, ఆ బ్యూటీ సప్పుడు కదా నీకు తెలిసేది. జ్వరం తగ్గిన వాడికి కూర రుచి ఏం తెలుస్తుంది, చెవి కానీ ఉంటుంది వాడికి. నువ్వు రజోగుణంతో కాకపోతే అంటే దేవుడు నామంలో రుచి నీకేం తెలుస్తుందా? నీకు తెలియనే తెలియదు. వేదంలో ఏం చెప్పాయంటే, మీరు పొలుడు పొరలు పెడతారనుకోండి, ఎంత అందంగా చెప్పారు చూడండి, చెప్పే పద్ధతి ఎంత అందంగా చూడండి, వాళ్ళు ఎంత మన చదువుతోడు సమానం. వేదం మనకు చదువుతోడు సమానం. ఇంకా మనం బాగుపడే గుణాలు, మనకు బాగుపడే పాయింట్లు, మనం బాగుపడి మన అభివృద్ధిలోకి వచ్చే విషయాలు ఎన్నో కొన్ని ఏడు చెప్పింది. కనీసం ఒక్క విషయం మనం ఆచరిస్తే దాన్ని మన మనసును పట్టించుకుంటే సరిపోదు. మనం పొయ్యలు పెంచుకుంటాం, పొయ్యలు పెంచుకుంటే కిందే పొలలో పెడకలో పెడతాం, అయితే మనకు వస్తుంది. ఆయన కాఫీ పెడతానే పెట్టాలి, అన్నం కొండనే పెట్టాలి, అది ఏదో పాయసం ఏదో ఉడక ఉడికి ఏదో పెట్టాలి, ఏదో పెట్టాలి కదా. పెట్టకపోతే ఏమవుతుంది, ఈ మంట అంతా వేస్ట్ అయిపోతుంది, పొలడన్నీ ఖర్చు అయిపోతాయి. అలాగే నువ్వు ఏ పని చేసినా నీ బుద్ధి పక్వాన్ని, మనస్సు బాగుపెట్టడానికి, నీ బుద్ధి పక్వానికి రావడానికి ఆ పని ఉపయోగించాలి. అంతేకాని ఏ పని చేసినా పని నువ్వు బాగుపడటానికి ఆ పని ఉపయోగపడదు అనుకో. పైనేమి కాజీ పెడక లేకుండా, అన్నం కొండ లేకుండా, ఉడికే చిన్న పొడి పడకలు పెట్టేసి, పొలలు పెట్టేసి, పెడకలు పెట్టేసి వదిలేస్తే అనుకుంటే ఇంటికి ఎంత పని రాదు. నువ్వు చేసి పని కూడా నువ్వు బాగుపడటానికి, నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావడానికి, లేదా భౌతికంగా అభివృద్ధిలోకి రావడానికి ఆ పనికన ఉపయోగపడకపోతే, పైన కొండ లేకుండా, కాఫీ పిడక లేకుండా, అన్నం కొండ లేకుండా, చెంద ఉడికి నువ్వు పొలలు పెట్టి మంటలు ఏమిటంటే దాని ప్రయోజనం అసలుగానయ్యా ఎంత బాగుందో చూడండి. అయితే అది నువ్వు చేసే పని నువ్వు బాగుపడటానికి సహకరించాలి, నువ్వు అభివృద్ధి అవడానికి అది సహకరించాలి. నీ హృదయం విశాలం కావాలి, నీ హృదయం విశాలం అయిపోవాలి. ఎంత విశాలం అయిపోవాలంటే, ఇలా చెప్పాడు కదా యమనస్వామి ఏం చెప్పాడంటే, ఆ సత్య వస్తువు ఓ భూమి యొక్క అంచుని తాగుతాం కానీ అంత విశాలం అయిపోవాలి. ఆ పరమేశ్వరుని ఆశ్రయిస్తే, గురువు పాదాలను ఆశ్రయిస్తే, ఈశ్వరు యొక్క పాదాలను ఆశ్రయిస్తే ఈశ్వర భక్తి శుద్ధి ధన్ మనది. అందరూ ఈశ్వరు యొక్క పాదాలను ఆశ్రయించి ఈశ్వరుడు పట్ల ఈశ్వరుడు పూజ చేసి ఈశ్వరుడు పట్ల భక్తి కలిగి ఈశ్వరు యొక్క రూపాన్ని ధ్యానం చేసి ఈశ్వరు యొక్క మాట ఎందుకు గౌరవంటే ఆ ఈశ్వరాగ్రహం వల్లే ఈ నామమే అసలైన నేను, ఈ నామమే శిశలైన నేను, ఈ హృదయంలో వస్తే ఈ నామం దానికి దీనికి వేరేదన్న సంగతి ఈశ్వరానుగ్రహంలో తెలుస్తుండగా ఈ పిల్లి మొక్కల వల్ల కేవలం ఈ తెలివితేటల వల్ల తెలియదు అయ్యాయి. ఎవరు నాకేదో తెలియజేకుండా నేనేదో కొంచెం ఒక గంట ఏంటంటే సాయంత్రం ఒక గంట 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 ధ్యానం చేసుకుంటున్నానంటే నీకు తెలియదు. నా నామ యొక్క ఆ నామని నువ్వు చెప్పే నీ నోటి పేరు చెప్పి నువ్వు ఉచ్చారణ చేసే నామమో నీ హృదయంలో ఉన్న బ్రహ్మమో ఒకటైన సంగతి నీకు ఎప్పుడు తెలుస్తుంటే పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటే కదా తెలిసేది, ఆ గురువు యొక్క అనుగ్రహం ఉంటే కదా తెలిసేది. సో ఈశ్వర భక్తి ఈశ్వర డివోషన్ శుద్ధి డన్ మస్ట్ డన్ మై ఆల్ హ్యూమన్ బీయింగ్స్. పరమేశ్వరుడు భక్తి కలిగింటే కదా వస్తువు నేను తెలిసేది, ఆయన అనుగ్రహం ఉంటే కదా నీ లోపల నా వస్తువు నేను తెలిసేది. నీ చేస్తున్న నామము ఆ బ్రహ్మానికి వేరు లేదు, నా వేరు బుద్ధి నీకు పోయేదో సెపరేట్ సెన్స్ నీకు పోయేది, ఆ సెపరేట్ అయిపోయి యూనివర్సల్ గా ఎప్పుడు నీకు దొరికేది అయ్యా. పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటే కదా, గురువు అనుగ్రహం ఉంటే కదా, గురువు ఈశ్వరుడు వేరే కాదు, ఆ ఈశ్వరుడు గురు రూపం ధరించి వస్తాడు. ఏం చేయండి మన మనసును లోపలికి పూర్తి చేయటం, లోపలికి కృషి చేస్తాడు గురువు, మన మనసును లోపలికి పుష్టి చేస్తాడు, లోపల చేతిని ఆ మనసును ఫుల్ చేస్తుంది, బయట ఉన్న గురువు పుష్టి చేస్తాడు, లోపల గురువు ఫుల్ చేస్తాడు. ఆ లోపల నీకు వస్తువు నీకు లభ్యం ఇవ్వరకు కొంతమంది అంటూ ఉంటారు మాకు శాంతి లేదని, మీరు శాంతి ఎలా ఉంటుంది, సుఖం ఎక్కడుందో, శాంతి ఎక్కడుందో, ఆనందం ఎక్కడుందో, ఆ వస్తువు నీకు అనుభవైనప్పుడు కదా నీకు ఆనందం కలిగింది, అది కానప్పుడు నీకు ఎన్ని జన్మలు ఇచ్చినా కోటి జన్మలు ఇచ్చినా నీకు ఆనందం దొరకదు. భాషంగా ఇక్కడ సుఖం ఉంది అక్కడ సుఖం ఉంది అని అనుకోవచ్చు, నువ్వు అనుకుంటే అదే నీకు అడ్డుగారు, కానీ పరిణామంలో ఆ సుఖమే ఆ భోగమే నీకు దుఃఖంగా పరిణామంలో దుఃఖం ఉంచుంది. నువ్వు ఎక్కడ ఇక్కడ ఈ భోగం ఉంది ఇక్కడ ఈ సుఖం ఉందని నువ్వు అనుకోవచ్చు, కానీ పరిణామంలో అదే ఈ సుఖమే దుఃఖంగా మారిపోతుంది పరిణామంలో. కానీ నామాన్ని ఆశ్రయిస్తే నీకెంత దుఃఖం ఉన్నా నీకెంత కష్టం ఉన్నా అదంతా సుఖంగా ఆనందంగా శాంతిగా మారిపోతుంది. ఎవరికైతే స్వచ్ఛత లేదో, ఎవరికైతే స్పష్టత లేదో, ఒక మాటలో ఎవరికైతే స్వచ్ఛత లేదో, మాటలో స్పష్టత లేదు, ఆలోచనలో ఎవరికైతే స్వచ్ఛత లేదు, ఎక్కడికైతే స్పష్టత లేదు, ఎక్కడికైతే క్లారిటీ లేదు, వాడికి లోపల ఉన్నటువంటి స్వచ్ఛమైన వస్తువు ఆ స్పష్టమైన వస్తువు వాడికి కూడా అందదు. మాటలో స్పష్టత ఉండాలి, ఆలోచనలో స్వచ్ఛత ఉండాలి. ఆ స్వచ్ఛత స్పష్టత లేనప్పుడు ఆ లోపల ఉన్న వస్తువు ఎంత స్పష్టంగా ఉన్నా, ఎంత స్వచ్ఛంగా ఉన్నా, ఎంత లోపల ఉన్న వస్తువు ఎంత క్లారిటీ ఉన్నా, మీరు క్లారిటీ లేనప్పుడు ఆ క్లారిటీ ఉన్న వస్తువుని అందదు. నాకు సుఖంగా ఉన్నాను నేను సుఖంగా ఉన్నానంటే ఎవరు సుఖపడుతున్నారో లోపల, నీ లోపలని సుఖపడేవాడు ఎవరు, ఏమండి నాకు ఈ మధ్యన చాలా దుఃఖంగా ఉంది, డిప్రెషన్లో ఉన్నాను, డిప్రెషన్లో ఉన్నాను, చాలా దుఃఖంగా ఉన్నానంటే లోపలని దుఃఖపడేవాడు ఎవడు, ఆ పొల్ల ఎవడు, ఈ సుఖపడి ఎవడైతే సుఖపడుతున్నాడో వాడే దుఃఖపడుతున్నాడు, ఎవడైతే దుఃఖపడుతున్నాడో లోపల వాడే సుఖపడుతున్నాడు. ఈ దుఃఖము సుఖము ఎవరు లోపల చైతన్యానికి దుఃఖం అక్కర్లేదు సుఖం అక్కర్లేదు, ఇది ఎబౌ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ ట్రబుల్స్. మరి ఎవడు అయ్యా, ఎవడు లోపలండి నేను సుఖపడుతున్నాను నేను దుఃఖపడుతున్నాను, ఈ మధ్యన మా రోజులు బాగోలేదు, ఈ మధ్యన మాకు రోజులు చాలా బాగా వచ్చినాయని చెప్పే లోపల ఎవడు, ఈ దేహం చూడు కావాల్సిన పొంది నేనే, ఈ దేహం చూడు కావాల్సిన పొంది నేనే సుఖపడుతున్నాను నేను దుఃఖపడుతున్నాను, మనం చాలా మంచి పరిస్థితిలో ఉన్నాం, లేదు ఈ మధ్యన మా రోజులు బాగోలేదు అలా చెప్పినా ఇలా చెప్పినా దేహం చూడు కావాల్సిన పొందా నేనే అలా చూపి దేహం చెప్పదు. ప్రపంచంలో అన్ని అమాయకులు వస్తుందో కంటే మొదట అమాయకురాలు ఈ దేహం, నీకు ఏం తెలియదు పాపం, నడవమంటే నడుస్తుంది కూర్చోమంటే కూర్చుంటుంది, ఏం తెలియదు పాపం, మా చాలా అమాయకురాలు దేహం బాగా అమాయకురాలు పాపం, వాటికి ఏం తెలియదు సంగతి నీకు ఇప్పుడు తెలియదు, నీకు ఆత్మానుభవం కలిగాక తెలుస్తుంది, నీకు లోపల వస్తువు గోచరించాక తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు నీకు, అప్పుడు తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుంది, ఆ వస్తువు నీకు అనుభవించేట తెలుస్తుందో అంటే నాకు దుఃఖం వస్తుంది నాకు దుఃఖం వస్తుంది నాకు సుఖం వస్తుంది నాకు సుఖం వస్తుంది నేను అందరం మీద కూర్చున్నానని అని లోపల ఎవరైతే అనుకుంటున్నాయి, దేహం అనుకుంటుంది దేహం చూడు కాదాచు అనుకుంటే నేను అనుకుంటాను కదా, ఆ మూలని ఈ నామే ఏం చేస్తుందంటే దాన్ని మోసుకుని 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 దాని మూలంలోకి గుంపు వెళ్ళిపోతా ఉంటుంది, గుంపు వెళ్ళిపోతే సంతోషం దుఃఖం జారిపోతాయి. నాకు సంతోషంగా ఉంది, మా రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి, మా రోజులు బాగా అయిపోయినాయి కనుకుని నేను ఈ నామలు ఏం చేస్తుంటే లోపల గెంతుకుని 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 దాని మూలంలో పొప్పు తెచ్చింది, అక్కడ నొప్పు తెచ్చింది, అదే మూలంలో దాన్ని ఎప్పుడైతే నిలబెట్టి ఉంచింది అది సరిగిపోతున్నాయా, నేను సుఖపడుతున్నాను, నేను దుఃఖపడుతున్నాను, నేను పైకి వచ్చాను లేదా కిందకి లేని ఈ మాటలు ఊడిపోతాయి ఇప్పుడు. అప్పుడు ఆ లోపల వస్తుంది ఆ చైతన్యమే అంతటా వస్తే ఇవ్వగలుగుతాయో మీకు బేదబుద్ధి రాలిపోతుంది. అంటే ఏదేనైతే దుఃఖపడతాందో ఏదేనైతే సంతోషం వస్తుందో ఆ నేనని గీజీపోతుంది, ఈ నామ ఆ నేనని గీజీపోతుంది, దాని మూలంలో నిలబెడుతుంది, ఆ మూలంలో నేను నిలబెట్టినప్పుడే ఆత్మానందం అందుతుంది. అంటే ఈ నేను ఎక్కడ గీజీపోతుంది అంటే నామం ఈ నిశ్చి తగ్గుతున్న నేను, ఈ శవాలకి శవంతోడు కదాచయం పొందుతున్న నేను, ప్రపంచంతోడు కదాచయం పొందుతున్నాను, మిమ్మల్ని ఎవరైనా పొగుడుతూ సంతోషించి విమర్శిస్తే దుఃఖపడుతున్నటువంటి నేను, ఈ చాలా లోకంతో ఈ దేహంతో ఈ శాస్త్రంతో ఈ విషయాలతో ఈ కదాచయం పొందుతున్నాను నేనేమి. ఆ నామ ఏం చేస్తుంది, దాని మూలంలోకి నెత్తుకుపోతుంది, దాని మూలంలోకి దించుకుపోతుంది, ఆ దాని మూలంలో ఎత్తుంది అది నిలబెడుతుంది, ఆనందంగా నిలబెడుతుంది, నిలబెట్టిన తర్వాత కొంతకాలానికి ఇది కరిగిపోతుంది, కరిగిపోయినప్పుడు ఏ వస్తువు అయితే ఆనందము అది మీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. అప్పుడు ఇక్కడ వస్తే వైకుంఠంలో నారాయణుడుగా ఉన్నాడని కైలాసంలో శివుడుగా ఉన్నాడని అప్పుడు మీకు అనుభవం వస్తుంది. ఎక్కడ ఉన్నవాడు అక్కడ ఉన్నాడు అని, అక్కడ ఉన్నవాడు ఎక్కడ లేదు, ఎక్కడున్నవాడే వైకుంఠంలో ఉన్నాడు, ఎక్కడున్నవాడే కైలాసంలో ఉన్నాడు, వాడు ఏరు మీరు ఏరు కదని బుద్ధి నీకు ఎప్పుడు కలుగుతుంటే ఈ నామం రైలులో తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టినప్పుడు ఆత్మలో నిలబెట్టినప్పుడు నీకు ఆత్మానందం కలుగుతుంది, అసూసుకం కలుగుతుంది, మీకు ఏరు మీద కూర్చుని కనిపిస్తుంది. జీవుడే శరీరం కలిసినప్పుడు పుట్టడం అంటారు, ఆ జీవుడు శరీరం సెపరేట్ అయిన ఇప్పుడు మరణం అంటారు, ఆ జీవుడు ఎప్పుడైతే శరీరంలో జీవుడిపోయినప్పుడు అప్పుడు కూడా నారాయణ 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 అని అక్కడ లేకనే వచ్చి వచ్చేస్తున్నాడు నివరిస్తుంది. అప్పుడు నారాయణ అప్పుడు జ్వరముక్తుడు ఈ దేహముక్తుడు కొంతమంది బుద్ధుడు రమణ మహర్షి శంకరాచార్య వారి శరీరం ఉండగానే ఆ లోపల ఎక్కబోతుంది అనుభవించాడు. ఒకవేళ వస్తువుని శరీరం ఉండగానే మనం అనుభవంలోకి తెచ్చుకునేప్పుడు ఆ నామాన్ని ప్రాక్టీస్ చేయగా ప్రాక్టీస్ చేయగా ఆ చివరి శ్వాస ఈ శరీరాన్ని వీసిపెట్టి గాలి బయటకు వెళ్ళే టైంలో అప్పుడు కూడా మనం ముక్తిని పొందొచ్చు, అదే విదేహ ముక్తి. అప్పుడు కూడా మనం మోక్షం పొందొచ్చు, నారాయణ నామం రామనామం ప్రాక్టీస్ చేయగా 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 ఆ మరణం ఏ రోజున మరణిస్తాం, ఆదివారం సోమవారం పౌర్ణమం అమావాస్య ఏ రోజులు మన శరీరం మరణించాలో నిర్ణయం అయిపోయింది. ఈ శరీరం ఎక్కడికి ఈ శరీరం ఎక్కడికి ఉన్న వారు కూడా మరణం కూడా తిరుగుతుంది, ఎప్పుడు ఎక్కడ ఎలా మనం గాలిపోతాం మన ఎక్కడ అది శ్రాద్ధి. ఎవరైతే శరీరంలో గాలి పోసాడో వాడే గాలి తీసుకుని పట్టిపోతాడు. సమాజం కానీ ప్రభుత్వం వారు కానీ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ సహచరులు కానీ చేసి వెళ్ళి మరీ ఇస్తూ మరీ మరీ బాగా నీరుస్తూ డీరుస్తూ ఎవరైనా తీసుకొచ్చారు నాకు వస్తారు. శరీరం ఉండగానే ఈ మోకాల్లో బిగింపు ఉండగానే కాస్త మీకు ఆరోగ్యంగా ఉండగానే ఇది ఇరుక తిరిగి ఉండగానే నామాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. నామాన్ని ప్రాక్టీస్ చేస్తే ముక్కులు గాలి బయటకు తప్పుకున్న చివరి క్షణాలు నీ ఏ క్షణాలు చనిపోతావో ఎవరికి తెలియదు, నువ్వు చనిపోయినట్టు నీకు తెలియదు, నీ పక్క వాళ్ళకి తెలుస్తూ నీ సుమ్మని చనిపోయినాను. నామాన్ని ప్రాక్టీస్ చేస్తే అప్పుడు నీకు అది సూచిగా నారాయణ 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 ఆయన ఆయన నారాయణ నారాయణ ఆ వరంలో ఉన్న వస్తువులని మీరు లోపల సడన్ గా ఆకాశంలో మెరుపు ఎలా వస్తుందో ఆకాశంలో మెరుపు ఎలా వస్తుందంటే వదలలో నారాయణ ఒక్కసారి మీ సహస్రాన్ని విస్ఫురిస్తాడు. ఎప్పుడు విస్ఫురిస్తాడు మీ చివరి శ్వాసలో చివరి గాలి బయటకు నేను విస్ఫురిస్తాడు. ఆ రాబోయే జన్మలో మీకు కాన్ఫ్యూజ్ చేసి తన స్వరూపాన్ని ఇస్తాడు. అదే విదేహ ముక్తి. ఇది జీవన ముక్తులైనా పర్వాలేదు, అది విదేహ ముక్తులైనా పర్వాలేదు, చందటం ఐదో ముక్తి అనేది ఎప్పుడో ఎక్కడో పొందాలి, ఎప్పుడో ఎప్పుడో ఎప్పుడుగా అనేది ఇప్పుడే ఇక్కడే పొందని ఈ రోజు మీకు ఏ రోజు సాధన మీరు రేపు చూడలేరు. మరి రేపు రేపునే వాయిదాలు వేసుకోండి, ఎంతవరకు మీరు చేయగలరు ఈనాటి నుంచి రేపు నుంచే సాధన ప్రారంభించండి. ఎప్పటి నుంచి ప్రారంభిస్తే ఆరోగ్యంగా ఉండగా ప్రారంభిస్తే మీకు అనారోగ్యం వచ్చి మీరు మంచం మీద పడినప్పుడు ఒక్కసారి వేయండి నారాయణ మీ సహస్రాన్ని స్మరిస్తాడు మీరు మోక్షాన్ని ఇస్తాడు. పాయసం మీటి పోసుకుంటే మీకెంత తీవిగా ఉంటుంది, ఇప్పుడు నామం చేసేటప్పుడు అంత తీవిగా ఉండకపోవచ్చు, అదే ఇప్పుడు కొంచెం చిరాకు రావచ్చు చిరాకు రావచ్చు, ఎవరైనా నామం చేసుకుంటే వాళ్ళ మీద మీకు కోపం రావచ్చు, వాళ్ళ మీద ఆగ్రహం కలవచ్చు, ఇప్పుడు మీరు అశాంతిగానే ప్రారంభించవచ్చు. అలా చేయగా చేయగా కొంతకాలానికి శాంతంగా చేసి మీకు శక్తి కలుగుతుంది. అప్రయత్నంగా ప్రయత్నం లేకుండా నామం కనంతనది లోపల జరిగిపోతుంటుంది. అలాగే మీరు చేసే జపం కూడా చాలా ప్రేమగా జరుగుతుంటుంది. అందుచేత అది ఏమిటంటే అలాగే చేయగా 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 చదువుతుంది మీ మనసు చేస్తాను. ఈ మనసు ఎప్పుడైతే హృదయంగా అణిగిపోయిందో అప్పుడు హృదయం చేస్తుంది, అప్పుడు మీ ప్రయత్నించడం సమయం
అక్కడ మీ ఎఫర్ట్ తోటి పనులు, మీ చెరువు తోటి పనులు, మీ సాధన తోటి పనులు లోపల హృదయంగా నామం చేస్తుంటుంది. అలా ఆంజనేయస్వామి రామనామం చేశారు. ఆంజనేయస్వామి హృదయం అంటే నామం అంటే ఆంజనేయస్వామి మనం ముందున అలా చేర్చి చూస్తే లోపల మీద నామం లోపల మీద పెట్టింది. అంటే ఎప్పుడు మీకు లోపల కొంత కష్టపడితే, ప్రస్తుతం కొంత కష్టపడితే ఆ నామం శాంతంగా జరిగిపోతూ ఉంటుంది, మీ ప్రయత్నం లేకుండా జరిగిపోతూ ఉంటుంది, మీ మనసు చేసి చేసి అణిగిపోతుంది. అప్పుడు హృదయం ప్రారంభిస్తుంది నామం చేయటం. అది అప్రయత్నంగా హృదయంలో ఈ జపం మీకు జరుగుతూనే ఉంటుంది. అంటే ఈ ఎంతకాలం చేయమంటారు, ఈ నామం చేయటమే మా పని, ఈ నామం చేస్తూ ఉండవలసిందనే ఈ ఎంతకాలం చేయమంటారు అని మీరు అడగచ్చు. ఎంతకాలం మీరు చేయాలంటే మీ ప్రయత్నంతో సంబంధం లేకుండా, మీ తిరుగుతో సంబంధం లేకుండా, మీ హృదయం జపించేవాళ్ళు మీరు చేయాలి. మీ మనస్సు చేస్తాం, ఎవరు నామ ఎవరు చేస్తున్నారు ఇప్పుడు, మీ మనస్సు చేస్తాం. కానీ మనస్సుతో సంబంధం లేకుండా, మీ తిరుగుతో సంబంధం లేకుండా, మీ ప్రయత్నంతో సంబంధం లేకుండా మీకు జపం జరిగే స్థితి వరకు మీరు ప్రయత్నం చేయాలి. సహజంగా నార్మల్గా న్యాచురల్గా మీ హృదయం జపం చేసే స్థాయి వచ్చే వరకు మీరు ఆ ప్రయత్నపూర్వకంగా మీరు జపం చేస్తూ ఉండవలసిందే. మీరు ఏదైనా పనులు చేస్తున్నప్పుడు, మీ పనులు చేస్తున్నప్పుడు కూడా జపం చేయొచ్చు. పని చేసేటప్పుడు జపం నాటి ఎక్కర్లేదు. మీ సభ్యులు బిజీలో దెబ్బలు ఎదుర్కొంటున్నారనుకోండి, బిజీల్లో దెబ్బలు ఎదుర్కొంటేటప్పుడు నారాయణ స్మరణ చేస్తుంది. అదో పక్కన బిజీల్లో దెబ్బలు ఎదుర్కోవటానికి పోతుంది, నారాయణ స్మరణ చేస్తుంది తింటే మీరు కొంత పుణ్యం కూడా సంపాదించవచ్చు. ఆ బిజీల్లో దెబ్బలు ఎదురుకుడు స్మరణాభిజే ఎక్కర్లేదు. బిజీలో దెబ్బలు ఎదుర్కొన్నప్పుడు స్మరణాభి ఎక్కర్లేదు, పక్కన దెబ్బలు ఎదుర్కోవటం వచ్చిందో పక్కన నారాయణ స్మరణ కూడా అయిపోతుంది కదా. మనిషి స్మరణకి ఉద్యోగం లేదు. పనికి అంటే పని చేసేటప్పుడు కూడా నారాయణ స్మరణ చూస్తుంది. ఏమి చెప్పాయంటే భగవద్గీతలో మీరు సర్వధర్మాన్ని పరిచయం, సర్వధర్మాన్ని పరిచయం, మాం ఏకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుజ. నిరంతరము నన్ను స్మరిస్తుంటే, నిరంతరము నన్ను నిరంతరము నా మీ భావంలో నేను ఇంకే ఏం చేస్తానంటే మీరు లోపాలు నేను చూసేస్తాను. ఆయుధంలోకి దూరం నాగుతుందో ఆయుధంగా నీ లోపాలు నేను నాచేస్తాను, నీ లోపాలని చూసేస్తాను. పునర్జన్మ కారణాలు ఏమంటే కారణాలు చూసేస్తాను. యేసుడు పునర్జన్మ మళ్ళీ మీరు శవాలు మోయటానికి యేసుడు ఏమన్నా హేతుడు చూసేస్తాను. నిరంతరం నేను నా గురించి మీరు స్మరిస్తుంటే మీకు ఇష్టమైన పనులు చేయకుండా నాకు ఇష్టమైన పనులు చేయండి. ఇది మీ అహంభావన మీకు ఎంత ప్రీతిగా ఉంటుందో అంత ప్రీతిగా నా ఎందుకు కూడా మీకు ఉండాలి. మీ అహంభావన స్థానంలో నన్ను పెట్టుకోవాలి మీరు. అంటే మీ అహంభావన చేసి మీరు ఎంత ఇష్టపడుతున్నారో ఆ స్థానంలో నన్ను పెట్టుకుంటే నన్ను కూడా మీరు అంత ఇష్టపడతారు. ఉంటుంది ఆ స్థానంలో, మీ మనసు స్థానంలో నన్ను పెట్టండి, మీ అహంభావన స్థానంలో నన్ను పెట్టండి. మీ ఇష్టాలను పక్కన పెట్టి నాకు ఏ ఇష్టం ఆ పని చేయండి, నా కోసం జీవించండి. మీరు ఏది మంచి పనిని చెబుతున్నానో మంచి పని మీరు చెయ్యండి. లైఫ్ చేత కాకపోతే ప్రాక్టీస్ చెయ్యండి, ప్రాక్టీస్ చెయ్యండి. అంటే భగవంతుడు మంచిని చెప్పినప్పుడు ఆ మంచి మీరు ఎక్కువ కాకపోతే దాన్ని గొప్ప చేసుకోండి. దాన్ని ఏం చేయాలి, దాన్ని గొప్ప చేసుకోవాలి. గొప్ప చేసుకుంటే అంతర్యాముగా ఉన్న నన్ను మీరు పొందుతారు. యువకుటలో లోపల బయట పైన కింద అంతటా వ్యాపించినట్టు నన్ను పొందుతారు. మహాజ్ఞుడు ఎలా ఉంటాడు, భగవంతుడి యొక్క స్వరూపాన్ని పొందినవాడు ఎలా ఉంటాడో కృష్ణుడు రుచిపోయి రుచిపోయి ఆ చిన్న ముఖాన్ని పెద్ద ముఖం చేసుకుని భగవద్గీతలో రెండు అధ్యాయులు వర్ణిస్తున్నాడు. స్వామిగారు ఎలా వర్ణిస్తున్నారంటే మహాజ్ఞానం అంటే వాడు సముద్రుడు. సముద్రం ఎన్ని వేరు దిక్కుల వర్షం కురిసినా నది నుంచి కాయలు నుంచి ప్రయోగించినా సముద్రం ఒక మంచి పెరగదు. లేకపోతే ఎండలు ఎప్పుడైనా కాల్చినా నదిలో నీరెళ్ళి సముద్రంలో కడగపోయినా ఒక అంగుళం కింద పోయాడు. అధికంగా వర్షం తీస్తే అంగుళం పెరగదు. సరే వర్షాలు లేకపోతే సంవత్సరాల తరపు వర్షాలు లేకపోయినా సముద్రం ఎండిపోదు, అలాగే ఉంటుందో అయ్యా. అలాగే కూడా ఆ బ్రాహ్మణ స్థితి పొందిన వాడికి లోకంలో ఎన్ని కోరికలు ఉన్నాయో ఆ కోరికలు వచ్చి నెరవేరకంటే వాళ్ళు అనుకుని వాళ్ళు ఏదనుకుంటే నెరవేరిపోతాను అనుకుని మాటలు చేస్తున్నాడు. నిర్వీకారంగా ఉంటాడు, వాళ్ళే కారణం కావచ్చు. అంటే నదులెళ్ళి సముద్రంలో ఎలా కలుగుతుంటే సముద్రానికి వికారం రావటం లేదు. అలాగే జ్ఞానికి ఎన్ని కలిగినా ఎన్ని వైభవాలు వచ్చినాయి, అలాగే ఉంటాడు. వాళ్ళ జ్ఞాని మీకు ఏదైనా కొంచెం అదృష్టం వచ్చింది మనం ఎవరో పట్టుకోలేరు, వెంటనే నోటికి పక్షపాతం వస్తుంది. మీకు ఎవరికైనా కొంచెం అదృష్టం వచ్చిందనుకో మీరు ఎవరికైనా వెంటనే నోటికి పక్షపాతం వస్తా మాట మారిపోతుంది. ఏమండి అంతకు ముందు ఏమండి అన్నవారిని ఏమయ్యా బాగున్నావా అంటారు. సామాన్య మానవుడికి కోరిక ఎలా నెరవేరుతుందో అలాగే ఆయన కూడా నీ నెరవేరినప్పటికీ, ఆయన సంకల్పాలన్నీ నెరవేరినప్పటికీ ఆయనకేమనిపించదు, ఆయనకేమి అనిపించదు. ఆయన ఒక అంగుళం కొమ్మడు, ఒక అంగుళం దిగడు, ఒక అంగుళం కైకెళ్ళు, ఒక అంగుళం దిగడు. సమాన బుద్ధితో ఉంటాడు, సమానంగా ఉంటాడు.
అంటే ఆయన అనుకున్నది జరిగినా అలాగే ఉంటాడు, జరగకపోయినా అలాగే ఉంటాడు. జ్ఞానికి సంకల్పం ఏమిటి? సంకల్పం లేదు, ఏకల్పం లేదు జ్ఞానికి. బాహ్యంగా వాడికి సంతోష కారణం లేదు, దుఃఖ కారణం లేదు కదా. వాడి ఓషన్ మహాసముద్రుడు. శ్రీనామం చేయగా 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 ముందు ప్రయత్నంగా చేయి, నేర్చేపట్టు నువ్వు ఎంతో కొంత ప్రయత్నం చేయి, సమర్థనంగా ఉండదు. బలగిందికి బద్దకత్తుడికి ఆత్మసాక్షాత్కారం కలగదు. ఎంతో కొంత ప్రయత్నం చేసి ఆ నామానికి నువ్వు చేస్తున్న నామాన్ని నువ్వు చేసుకోవచ్చు. ఆ నామాన్ని చేయగా చేయగా అది అది చేయగా చేయగా నువ్వు కొంతకాలం చేయగా చేయగా అది నీకు తెలియకుండా మెదట్లో ఉన్నాం, ఎటువంటి స్టేట్లో ఉన్నాం, జాగ్రత్త అవస్థలో ఉన్నాం, శిశుత్వ అవస్థలో ఉన్నాం, ఏ అవస్థలో ఉన్నా నీకు తెలియకుండా మరణ బాధ పడుతున్నప్పటికీ, ఒక నీకు తెలియకుండా మరణ బాధ పడుతున్నప్పటికీ ఒకవేళ మరణించే తల్లిలో కోమలోకి వెళ్ళిపోయినప్పటికీ కొంతమంది నాలుగు రోజులు చనిపోతారంట, కోమలోకి వెళ్ళిపోతారు. దేని తిరిగి నువ్వు కోమలోకి వెళ్ళిపోతున్నట్టు భగవంతుడు అభయమిస్తున్నాడు. నువ్వు కోమలోకి వెళ్ళిపోయినప్పుడు బయట వాళ్ళు తీసుకుంటే తెలియకుండా మీరు కోమలో ఉన్నాడు, కోమలో ఉన్నాడు అనుకుంటారు అనుకుంటారు. కానీ లోపల ఈ నామాన్ని బాగా అలవాటు చేస్తుంటే నీకు తెలియకుండా అనుకోండి నారాయణ 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 అని ఎవరైనా చేసేస్తూ ఉంటుంది. అది సాగు నిండి చేస్తుంది, లోపల నిండి చేస్తుంది. డాక్టర్లు చెప్తారు ఇది కోమలో చెబితే ఇది బతకడం అంతే ఉండొచ్చు, ఇంతే ఉండడం ఉంటే శవాన్ని పోతే పండుగండి. కానీ వదిన మధ్య సాధనంగా ఇంటితో సంబంధం లేకుండా, మీ ప్రయత్నంతో సంబంధం లేకుండా, మీ బుద్ధితో మీ ఇంద్రియాలతో మీ అంతఃకరణంతో సంబంధం లేకుండా ఎవరైనా సహజంగా నచ్చగలుగా కోమలో ఉన్నప్పుడు కూడా నారాయణ 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 ఈ దేవుడితో సంబంధం లేకుండా ప్రజలు స్పందిస్తూ ఉంటుంది. అది మీరు కరసారి కానీ దాన్ని చెబుతుంది. ఒక నీ కోమలో ఉన్నప్పటికీ సహజమైపోతుంది, ఆ నామం అవుతుంది, సహజమైపోతుంది, అక్కడ ఉన్న వస్తువు మీకు సాక్షాత్కారం అవుతుంది. లోకం మీరు చచ్చిపోయాడు కోమలో ఉన్నాడు అనుకోవచ్చు, కానీ నీకు మోక్షం ఇచ్చింది లోకం కాదు, మోక్షం ఇచ్చింది మీరు రైతు ఉన్నాడు నారాయణుడు. మీరు కోమలో ఉన్నాడు కోమలో ఉన్నాడు లోకం అనుకోవచ్చు, కానీ లోపల ఉన్న వస్తువు మీరు కలుపుకుని ఆకాశంలో ఆకాశంలో మెరిగి మెరిసినట్టు కలుపుకు మీకు మెరుస్తున్న లోపల వస్తువు సడన్గా మోక్షంలో కూర్చుంటాం. మీరు కోమలో ఉన్నాడు కోమలో ఉంటే అనుకుంటే అనుకోని శరీరం గురించి మీ ప్రాణం నింపుతున్నట్టే మీరు కూడా అవకాశం కోమలో ఉన్నప్పటికీ ఒక ఇరుకుడు ఏమనుకో కోమలో ఉన్నప్పటికీ అది నేచురల్గా నార్మల్గా నారాయణ నారాయణ ఒకరి స్పందిస్తూ ఉంటుంది. అదే ఒక ప్రాక్టీస్ చేయండి. ఆ స్థితి వచ్చే వరకు మీరు ప్రాక్టీస్ చేయి. మీ శరీరం మరణం, మీ శరీరానికి మరణం రాకముందే, మీ శరీరానికి మరణం వచ్చి లోపలే ఇంత శ్రద్ధగా నువ్వు దాన్ని ఆచరించి ప్రాక్టీస్ చేయగా అప్పుడు నీకేం కలుగుతుంది? సత్యం సాక్షాత్కరిస్తుంది. ఉన్నదేదో ఉండి, ఉన్నదేదో ఉండి, లేని ఏదో లేదు, ఉన్నదేదో ఉండి, అది ఏం లేదో లేదు. నువ్వు ఏమనుకుంటున్నావు అంటే లేని దాన్ని ఉండి 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 అని అనుకుంటున్నావు. అదే లేని దాన్ని ఉండి ఉండి అనుకున్నాను, కానీ నీకు ఉన్నదేదో నీకంటే సమీపంలో ఉన్న నీ ఇంద్రియాల కంటే, నీ దేహాల కంటే, నీ మనస్సు కంటే వస్తే అత్యంత సమీపంలో ఉన్న నీకు మధ్య వచ్చింది. నీ తరంలో లేని కానీ ఈ మాట మీకోసం చెప్పలేదు, నా కోసం చెప్పుకుంటున్నాను. ఆ చదవడంలో ఎక్స్ప్రెషన్ ఉన్న ముద్దు చూడండి, ఆ ఎక్స్ప్రెషన్ ఉన్న స్వీట్నెస్ చూడండి, కన్ఫ్యూజన్ మీరు ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉందని చూడండి, క్లారిటీ చూడండి. అంటే సబ్జెక్ట్లో క్లారిటీ ఉండాలి, క్లారిటీ లేకపోతే ఆ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. మనకి మబ్బు మబ్బు కంటే సూర్యుడు ఏం కనిపిస్తాడు? ఆకాశంలో ఏ మబ్బు లేనప్పుడే మీకు సూర్యుడు ఎలా కనిపిస్తారు స్వచ్ఛంగా? లోపల మనకి మబ్బులు, మన మనసు మబ్బులతో ఉన్నప్పుడు మీకు వస్తువు ఎలా గోచరిస్తుంది? చెప్పటంలో అందం చూడండి, ఆ క్లారిటీ చూడండి. ఉన్నది ఏదో ఉండి, ఏం లేదు, మీరు అనుకుంటున్నావు లేని దాన్ని ఇవ్వండి, ఆ లేని దాన్ని ఇవ్వండి. ఏదో లక్షలాది జన్మ నుంచి అలవాటు పడ్డాయి, అలవాటు ఎక్కడ ఉండాలి? ఏం చెప్తున్నాడు భగవంతు ఎంత అందంగా చెప్తుంది? ఎన్ని ముచ్చట్లు ఆ ముచ్చట్లు చూడండి, ఎన్ని ముచ్చట్లు. ఉన్నదేదో ఉండి, లేనిదేదో లేదు, కానీ ఉన్నది నీకు వ్యక్తం కావటం లేదు, ఏంటిది వ్యక్తం కావటం లేదు. లేని దాన్నే ఉంది, లేని దాన్నే ఉంది అనుకోవడానికి కొన్ని లక్షల జన్మ నుంచి కొన్ని ఏం జన్మ నుంచి అలవాటు పడ్డాం. అలవాటు లేని దాన్ని ఉందనుకుని వేగం వల్ల నీ ఇంద్రియాల కంటే, నీ శవం కంటే, నీ దేహం కంటే, నీ మనస్సు కంటే కూడా అత్యంత సమీపమైన ఉన్న వస్తువు నీకు వ్యక్తం కావటం లేదు. అది లేకపోవటం వల్ల వ్యక్తం కాకపోవటం కాదు, అది లేని దాన్ని ఉందనుకోవటం ఉన్నది నుంచి జరుగుతుంది. ఎన్ని అందాలో చూడండి. నేను కూడా ఇప్పుడు రామకృష్ణ పరమహంస రమణ మహర్షిగా ప్రపంచాన్ని చూస్తానంటాడు, కానీ మనం ప్రపంచాన్ని చూస్తున్నాం. మన ప్రపంచం అది వేదబుద్ధండి, వాడి కళ్ళ కనిపిస్తున్నటువంటి ప్రపంచం వాడు ఉండదు అనుకుంటుంది. సముద్రం ఇది మధ్యలో కలుసుకున్నట్టు ప్రపంచం వచ్చాడు ఉండదు అనుకుంటుంది. నేను వేరే ప్రపంచం, వేరే వేరే బుద్ధి పోతుంది, వేదబుద్ధి పోతుంది. క్లియర్ బుద్ధి పోతుంది, దేవత బుద్ధి పోతుంది. ఇప్పుడు ఆ సత్యం అనుభవంలోకి వచ్చినట్టు అప్పుడు లోకం చూడకుండా వాడికి జ్ఞానికి కూడా లోకం ఏమవుతుంది, అది విధంగా అనిపిపోతుంది, అది విధంగా అనిపిపోతుంది. మనం ఏమనుకుంటున్నాం అంటే నేను వేరే లోకం వేరే అనుకుంటున్నాను, జ్ఞాని వేరే ఉంటాను, నేను వేరే లోకం వేరే అనుకోరు. ఇంకే లోకం కనబడిందో అనిపిపోతుంది, లోకం కూడా కానీ కానీ కనిపిస్తుంది. ఒకప్పుడు మీకు చెప్తుంది ఆ బ్రహ్మ పదార్థం గురించి ఎవరైనా చెబుతుంటే శ్రవణం చేయండి వినండి, అది ఎవరితోనైనా మాట్లాడుతుంటే బ్రహ్మ పదార్థం గురించి మాట్లాడండి, ఆనందం గురించి మాట్లాడండి, ఏదైనా చదివితే దాని గురించే చదవండి, ఇంకే దాని గురించే వినండి, ఇంకే దాన్ని వినండి. ప్రపంచాన్ని కూడా మీరు ప్రపంచంగా చూడకండి, బ్రహ్మమ్మగానే చూడండి, దానికోసమే జీవించండి, శ్రవణం చెయ్యండి, దాన్ని మన్నం చెయ్యండి, దాన్ని చూడండి, దానికోసమే జీవించండి. అది మీరు తెలియకుండా ఎక్కడికి వెళ్ళచ్చు, అది మీరు తెలియకుండా ఎక్కడికి వెళ్తుంది, తప్పనిసరిగా ఈ జన్మలోనే చేయబడుతుంది. మీరందరూ జీవించుకునే చూడండి, చెప్పకుండా చెప్పండి. అంటే ఈ భక్తి ఎందుకు అనుకుంటున్నావు, ఈ జ్ఞానం ఎందుకు అనుకుంటున్నావు, ఈ యోగం ఎందుకు అనుకుంటున్నావు, అయ్యా ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నావు, అది లేని కానీ చూడండి అది ఉంది అన్న బుద్ధి పోగొట్టడానికి చూడండి. ఎన్ని ఎక్స్ప్రెషన్లు ఏమి అందాలో క్లారిటీ చూడండి, స్పష్టత చూడండి. ఈ భక్తి ఎందుకు అనుకుంటున్నావు, ఈ జపం ఎందుకు అనుకుంటున్నావు, ఈ ధ్యానం ఎందుకు అనుకుంటున్నావు, ఎందుకు అనుకుంటున్నావు, కూర్చుంటాలో చుట్టాలో ఉన్నది లోమడుగుతాలో గుడిని చుట్టూ తిరగటాలో, ఈ సబ్స్క్రిప్షన్ తోటి సగం వస్తారు, ఈ మనుషులు తోటి సగం వస్తారు, ఈ గుండె కట్టడాలు గోపురాలు కట్టడాలు దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నాను, మరి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, అదే కానీ ఏదో ఉంది ఉంది అనుకుంటున్నావు. ఆ గుడ్డు పోగొట్టడానికి ఈ ఉండాలి అభ్యాసాలు ఇష్టం లేని దాన్ని ఉంది ఉంది అనుకుంటున్నావు, ఆ విద్యా బుద్ధిని పోగొట్టడానికి ఈ యోగాలు అవి ఈ సత్సంగాలు ఈ మీటింగులు ఈ ప్రవచనాలు ఈ రాతలు ఈ కోతలు ఈ మాటలు అన్ని దానికోసం అయ్యా. ఆ లేని దాన్ని ఉంది ఉంది అనుకుంటున్నావు చూశారు, ఆ బుద్ధి మీద చూసేవారం దగ్గరనే మన ఇంట్లో పనికిరాని వస్తువులు ఉందనుకోండి, ఏదైనా చెడ్డ వాసన వచ్చే వాసన ఉందనుకోండి ఎక్కడి నుంచి పెడతాం, దూరంగా విడిచిపెడతాం. అలాగే ఈ సత్పురుషు సహవాసం ఇంటికి మీ పాడుబుద్ధులు దూరంగా విడిచిపెట్టడం సత్యబుద్ధికి సత్యం తెలుస్తుంది, కానీ ఆత్మబుద్ధికి ఆత్మను తెలుస్తుంది, కానీ పాడుబుద్ధికి ఆత్మ తెలుస్తుందే, పాడుబుద్ధికి సత్యం తెలుస్తుందా, సత్యం తెలియకపోతే నీకు స్వేచ్ఛ ఎక్కడ ఉంది, సుఖం ఎక్కడ ఉంది, శాంతి ఎక్కడ ఉంది, ఆనందం ఎక్కడ ఉంది, ఆ నామ యొక్క ఔన్నత్యాన్ని అలా చెప్పుకుంటూ పోతున్నాడు ఇంక. అంటే దాన్ని బట్టి ఇంటి లోపల ఎంత భక్తి ఎంత భక్తి గంగ ఎంత ఉందో మనకు తెలుస్తుంది. రమణ మనిషి పైకి జ్ఞానిగానే కనిపించవచ్చు, కానీ లోపల ఎంత భక్తి ఉందో ఈ రోజున ప్రవచనాలు నేను తెలుస్తుంది. భగవన్ మీద ఎంత ప్రీతుందో, ఆ నామం మీద ఎంత ప్రీతుందో, ఆ రూపం మీద ఎంత ప్రీతుందో, ఇంత రసప్రదలుదో, ఈశ్వర పట్ల ఎంత ఆర్చ అవుతుందో, ఈశ్వర పట్ల ఎంత గౌరవం ఉందో, ఆయనకి ఆయన మహావీరు అయినప్పటికీ ఆయన మహర్షి అయినప్పటికీ ఈశ్వర పట్ల సర్వేశ్వర పట్ల ఎంత గౌరవం ఉందో ఈ రోజున ప్రవచన వల్ల మీ గురించి అందుతుందని నేను పరుస్తున్నాను. భగవాన్ మనసారి అడిగారు ఓం నమ శివాన్ని అనలేకపోతున్నానండి, శివ శివ అనుకుంటున్నానండి, ఓం నమ శివాన్ని అనలేకపోతున్నానంటే భగవాన్ అన్నారు అంతే చాలు, అది లక్షాలే చాలు, శివ శివ అది లక్షాలే చాలు, అంతే చాలు. ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. ఒక భక్తుడు భగవాన్ నారాయణుడు అంటే మీ మహాజ్ఞానుడు, ఈ పాత్ర ఏంటి, ఈ పద్యాలు ఏంటి, తర్వాత అక్షర మనమాలు ఏంటి, ఇంకోటి ఏంటి, ఈ పద్యాలు పాత్ర ఎన్ని మీకు అక్షర మనమాలు దీని దేవుడు ఉన్నదా, నిత్య ఆనందమైనది నిరూపిస్తుంది కరుణీయం కరుణాకరా, ఇవన్నీ అక్షర మనమాలు రాశారు కదా, ఎందుకు మీకు ఎందుకు రాసినట్టు మీరు మహాజ్ఞాని కదా అని ఎవరు అడిగారు భగవాన్. అయితే భగవాన్ ఓరకున్నారు, ఏం మాట్లాడలే, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. మరి అడిగిన వాడు ఏమన్నాడంటే బహుశా ఇతరుల కోసమా అన్నాడు, అంతే కదా అని ఆయించినాడు. ఓం నారాయణ నారాయణ నారాయణ. ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. చేయడం శాంతం.
Namah.